ಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮದರ್ಕ್ಯಂತ್ರೈಪುರಂ ಮಹಃ ವಾಗೀಶಾಜ್ಯಾ ಸುಮನಸಃ ಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯಾಸ್ಯುಃ ತನ್ನಮಾಮಿ ಗಜಾನನಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಹಯಗ್ರೀವಮುಪಾಸ್ಮಹೇ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾತಂ ತಪೋನಿಧಿಂ ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈರ್ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನೋ ಯಸ್ಯಾಂತಂ ನ ವಿದುಃ ಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. సూర్యస్వరూపం చాలా వరకు నిన్నటి రోజున చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంకా కొంచెం చిన్న వివరణలు ఉన్నాయి. సూర్యుని యొక్క ప్రభావం చెప్పుకోవాలి కనుక ఆ రెండు మూడు అంశాలు కొద్దిసేపు చెప్పిన తరువాత చంద్రగ్రహంలోకి ప్రవేశిస్తాం. సూర్యుని యొక్క స్వరూపంలో ప్రతాపం అధికంగా ఉంటుంది అనని, అంటే సూర్యగ్రహ శుభదృష్టి కనుక జాతకునకు కలిగితే వీడి యొక్క పరాక్రమం బయటికి బాగా అభివ్యక్తమవుతూ ఉంటుంది ఆ సమయంలో. దాంతోపాటుగా సూర్యుని యొక్క శరీరం నిర్మాణ స్వరూపాన్ని చూస్తే చతురస్ర దేహ నలుపలకలైన దేహం కలిగినటువంటి వాడే ఉంటాడు అని. ఏమిటి దాని అర్థం అంటే లోకంలో ఈ కటిభాగం నుంచి ఈ భుజస్కంధముల వరకు ఉంటూ ఉండేటటువంటి రూపములు కొన్ని కాళ్ళ కంటే పొడుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు. కాళ్ళు పుట్టి ఈ భాగం ఎక్కువను, కొంతమందికి ఈ భాగం తక్కువ కారు పొడుగు ఎక్కువ ఉంటుంది. ఆ రకమైన స్వరూపాల్లో కాళ్ళు పొడుగుగా కలిగిన వాళ్ళు పొడుగ్గా ఉన్నట్టు అంటారు, పొట్టు పొడుగు లేకపోయినాను. ఈ దేహం అధికంగా ఉన్నటువంటి వారు పొట్టివారుగా అంటుంటారు. ఈ దేహంలో కూడా ఈ భుజస్కంధముల యొక్క పరిణామం ఎంత ఉన్నదో, ఈ కొలత అంత కొలతతోటే ఇంతవరకు ఉంటూ ఉండే దేహం కలిగినటువంటి వాడు ఈ సూర్యభగవానుడు అనని. దాంతోపాటుగా శ్యామారుణాంగ, శ్యామవర్ణం అరుణవర్ణం రెండూ కలిపినటువంటి రంగుతో ఉంటాడు. మధుపింగళాక్ష, తేనెవలే పచ్చనైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడై ఉంటాడు. పచ్చని నేత్రాల్లో ఆకుపచ్చగా కూడా కొంతమందికి ఆ కనుగుడ్లు ఉంటాయి, అట్లాంటి వాడు కాడు, తేనెవలే ఆ పసతనం కలిగినటువంటి వాడు అనని. స్వల్పగజాభిరామ, ఈ కొంతమందికి ఈ భుజస్కంధముల యొక్క పరిణామం చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ సూర్యునికి చాలా చిన్నదిగా ఉంటుందట దాని యొక్క స్వరూపంలో. అంటే ఇక్కడి నుంచి బాహువులు ఇది బాగా పొడుగ్గా ఉన్నట్టుగా ఉండకుండా ఇక్కడ సన్ననైన రూపంలో అదే ఉంటుంది. విశేషించి సత్వరజస్తమో గుణములలో సత్వగుణం ప్రధానంగా కలిగినటువంటి వాడు సూర్యభగవానుడు. లోకంలో అందరికీ మూడు గుణాలు ఉంటాయి. మూడు గుణాల్లోనూ ఏ ఒక్క గుణము లేకుండా ఉండేవారు ఉండరు, సృష్టి ఆది మొదలు సృష్టి అంతం వరకు కూడా. అయితే తేడా ఏమిటయ్యా అంటే సత్వగుణం ప్రధానంగా ఉండడం, రజోగుణం తమోగుణం అప్రధానంగా ఉండడం. రజోగుణం ప్రధానమవడం, సత్వగుణం తమోగుణం అప్రధానంగా ఉండడం, తమోగుణం ప్రధానమవడం, ఈ పైన చెప్పిన రజోగుణ తమో సత్వగుణాలు అప్రధానంగా ఉండడం అని ఇట్లా వాటి యొక్క విభేదాలను బట్టి కాలస్వరూపం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మొత్తం అంతా కూడా మానవ సృష్టి కూడా కలియుగంలోకి వచ్చేటప్పటికి తమో గుణానికి ప్రాధాన్యం ఇచ్చారు, రజోగుణానికి తక్కువ ఇచ్చారు. కొంచెం తమోగుణ సత్వగుణం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంచుమించుగా శూన్య బిందువా అన్నట్టుగా అసలు లేకుండా ఉండదు. ఇక కొంచెం ఓ 2% మాత్రమే సత్వగుణం ఉండేటట్టుగా ఉంటున్నది. ఆ కారణం చేత కాలప్రభావంలో లోకంలో అందరికీ కూడా తమోగుణ లక్షణాలు అధికంగా కనబడుతూ ఉంటాయి. అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు. ఆ తర్వాత గ్రహములలో వృద్ధి క్షీణత అనేటటువంటివి ఇంకొక గ్రహ సంయోగం చేత వస్తుంది లోకంలో ఎక్కడైనా. ఆ రావడంలో ఈ వృద్ధిని పొందింపచేసేటటువంటి గ్రహాలు ఏమిటయ్యా అంటే, సూర్యుడితో చేరితే శని వృద్ధి పొందుతాడు, శనితో చేరితే కుజుడు వృద్ధి పొందుతాడు, అతడు ఇచ్చే ఫలాన్ని మరికొంచెం పెంచుతాడన్నమాట ఎక్కడికక్కడ. అట్లాగే గురువు కుజగ్రహంతో చేరినట్లయితే మరికొంచెం ఫలాన్ని అధికంగా ఇస్తాడు. అట్లాగే గురువుతో చేరినటువంటి చంద్రుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే చంద్రుడితో కూడుకున్న శుక్రుడు కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. శుక్రాచార్యుల వారితో కూడుకున్నటువంటి బుధుడు చాలా విశేష ఫలితాన్ని ఇస్తాడు. బుధుడితో కూడుకున్నటువంటి చంద్రుడు చాలా ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు మామూలుగా అతని వల్ల ఏ పాదోన దృష్టిలోతో ఉన్నాడు అనంటే, ఈ గ్రహంతో కలిసినట్లయితే పూర్ణదృష్టి అయిపోతుందన్నమాట. అంతటి విశేషం ఉన్నది. అలాగా వృద్ధి పొందించడంతో పాటుగా వారు చేసే దోషములను కూడా హరిస్తారు గ్రహాలు. కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని గ్రహాలతో చేరితే ఆ గ్రహం ఇచ్చే దోషఫలాలని పోగొడుతుంది అనని. అందులో సూర్యుని యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉన్నది. ఏమిటయ్యా అంటే, రాహువు దుష్టుడై అతడి వల్ల దుష్టఫలం వచ్చేటటువంటి పరిస్థితి జాతకంలో కనపడినప్పుడు, బుధుడు కనుక ఆ రాహువుతో కలవడం కానీ బుధుని యొక్క పూర్ణ దృష్టి అతడి మీద పడ్డం కానీ జరిగితే ఈ రాహువు దోషం మన్నేం చేయదు. అంటే రాహు దోషం ఇవ్వడాన్ని పోగొట్టుకుంటాడనమాట. బుధ దృష్టి దానికి శాంతిప్రదం. అట్లాగే శనైశ్చరుడు ఉన్నాడు, అతడు ఈ రాహువు బుధుడు చేసేటటువంటి దోషాలని పోగొట్టగలిగిన వాడవుతాడు. అంటే రాహువు బుధుడు కూడా ఏదైనా మనకి దోషాన్ని చేకూర్చే స్థితిలో ఉన్నప్పుడు శనైశ్చరుడు కనుక దృష్టి వాళ్ళ మీద పడితే ఆ దోషాలు మన ఇంకేమీ బాధ పెట్టవు అని. ఈ ముగ్గురు యొక్క దోషాలని కూడా, అంటే రాహు బుధ శనైశ్చరుల యొక్క దోషాలని కుజుడు వారితో చేరిన వారి మీద తన యొక్క దృష్టిని ప్రసరింపజేసిన ఆ దోషాలని పోగొడతాడు. అట్లాగే రాహువు బుధుడు శనైశ్చరుడు కుజుడు ఈ నలుగురు దోషాలని కూడా శుక్రాచార్యుల వారి దృష్టి కనుక వాటి మీద పెడితే ఆ దోషాలు మన ఏం చెయ్యవు. ఒక్కొక్క గ్రహానికి ఎంతంత ప్రభావం ఉంది అనేటటువంటిది. ఈ ఐదుగురు దోషులయ్యినప్పుడు ఈ ఐదుగురు యొక్క దోషాలని కూడా పోగొట్టేవాడవుతాడు బృహస్పతి గ్రహం. ఈ బృహస్పతి గ్రహం కూడా దోషం చేసేటటువంటిదైతే చంద్రుడు ఆ దోషాన్ని పోగొడతాడు. ఈ ఏడుగురు దుర్మార్గులుగా దుష్టఫలాల్ని, ఏడుగురులో ఏ ఒకరైనా ఏడుగురు కానీ సముదాయం కానీ దుష్టఫలాల్ని చేయడట్టుగా ఉంటే, రవి యొక్క సంపర్కం చేత రవి శుభదృష్టితో కనుక చూసినట్లయితే ఈ గ్రహదోషాలన్నీ కృష్ణార్పణం, ఏమీ చెయ్యవు. కనుకనే ఒకప్పుడు మా చిన్నతనంలో వర్జ్యములు అని అంటుంటారు, లోకంలో చూసే ఉంటారు దుర్ముహూర్తాలు వర్జ్యాలు అనని. నక్షత్రాలను బట్టి వస్తాయి వర్జ్యాలు, గంటన్నర కాలం ఉంటుంది ఇంచుమించుగాను. ఆ సమయంలో ఏ పనికి ఒప్పుకోరు. పెళ్లికి ముహూర్తం పెట్టారు ఓ సిద్ధాంతి గారు, వారి పంచాంగ ప్రకారమే వర్జ్యం ఉంది అందులో. ఇదేమిటి అని వర్జ్యాల వేళ ఇలా పెట్టారు అని అనుకున్నాం. అక్కడ బ్రాకెట్లో రాశాడు ఆయన, ఈ వర్జ్య దోషాన్ని పోగొట్టే శుభగ్రహ యోగం ఉన్నది కనుక దీనికి ముహూర్తం రాశాము. ఏమిటి శుభగ్రహ యోగమో తెలియలేదు. ఆయన వచ్చినప్పుడు అడిగితే అక్కడ గురుడు శుక్రుడు రవి ప్రధానంగా వీళ్ళు ఏకాదశి ముందు ఉన్నారండి ఆ లగ్నానికి, కాబట్టి వర్జ్యం వల్ల వచ్చేటటువంటి దోషం ఒక 100 పాళ్ళు దోషం కలిగిస్తుంది అని అనుకుంటే, వీళ్ళ ముగ్గురు యొక్క శుభవీక్షణం చేత వచ్చేటటువంటి శుభఫలం ఒక 1000 పాళ్ళు ఉంటుంది, కాబట్టి ఈ 100 పాళ్ళ నాటే మనం లెక్క పెట్టక్కర్లేదని వర్జ్యాల్లో ముహూర్తం పెట్టాను అని చెప్పారు ఆయన. అది సూర్యుని యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషం. అట్లాగే వీళ్ళు పీడను కలిగించడంలో కూడా ఎవరెవరు ఏ ఏ రోగాలను కలిగింపజేస్తారు, ఏ ఏ పీడల్ని కలిగింపజేస్తారు అని. అగ్నిరోగం అంటే వేడి వలన వచ్చేటటువంటి రోగాలు ఉన్నాయి, కళ్ళు మండిపోవడాలు, చెవులు మండిపోవడాలు, ముక్కులు పొడారిపోవడాలు, నోరు పొడారిపోవడం, ఇట్లాంటి లక్షణాలు. ఆ తర్వాత జ్వరం, కడుపులో జఠరాగ్ని ఉద్దీప్తిని తగ్గించడం, అతిసార రోగం అంటే ఎక్కువ విరేచనాలు వెళ్ళడం, ఈ మొదలైనటువంటి దోషాలు, ఇట్లాంటి రోగ సముదాయాన్ని, దాంతోపాటుగా మహారాజుల వల్ల ఇబ్బంది కలగడం, లేదా దేవతలకు అపచారం చేసినందువల్ల వచ్చే ఇబ్బందులు. అంటే ఏం లేదు, ఒక గుళ్ళోకి వెళదామని అనుకున్నాం, లేదా రోడ్డు మీద పెడుతున్నాం, గుడి ఈ ప్రక్కన ఉన్నట్లయితే ప్రదక్షిణంగా తిరిగి వెళ్ళినట్లు అవుతుంది, అదే గుడి ఈ ప్రక్కన ఉంటే అప్రదక్షిణంగా వెళ్ళినట్లు అవుతుంది, అది దోషం. అదేమిటండి, గుడి అక్కడ ఉంటే రోడ్డులా వేయడమే తప్పు. అసలు మనకి ఆర్టీసీ బస్సులు వాళ్ళు చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలా ఆ స్టాండుల్లో బస్ స్టాండుల్లో ఎంట్రన్స్ అప్రదక్షిణంగా తీసుకెడతాడు, ఆ తర్వాత బయటికి రావడాన్ని ఆ అప్రదక్షిణంతో వస్తుందన్నమాట, అది చాలా దోషం. అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా దేవుడి దగ్గర నుంచి క్యూ దేవుడు ఇక్కడ ఉంటే ఈ పక్క నుంచి పెడతాడు, పెడితే అది బాగానే ఉంటుంది ప్రదక్షిణంగా వెళ్ళినట్టు, ఈ పక్క నుంచి ఇలా తీసుకెడతాడు, ఇది దేవుడికి అప్రదక్షిణం చేస్తూ మనం వచ్చినట్లు అవుతుందన్నమాట. సరే, ఇట్లాంటివి ఏవో ఉన్నాయి, ఆ దానివల్ల వచ్చేటటువంటి దోషాలు, అలాగే బ్రాహ్మణ శాపాలు, తర్వాత కింకరుడు సేవకులు వచ్చి బంధించడాలు, ఇలాంటి దోషములన్నింటినీ కూడా సూర్యభగవానుడు చేస్తాడు, అతడు కనుక దృష్టి బాగుండకపోతే. మరి దాంతోపాటుగా మనస్సుకు క్లేశాన్ని కూడా కలిగింపచేస్తాడు అనని దానికి ఫలం చెప్పారు. సరే, ఎన్ని రకాల దోషములను వారు వర్ణించినా అన్నింటికీ శాంతిప్రదములైనటువంటి మంత్రములతో సూర్యభగవాను ఆరాధన చేస్తూ ఉంటాం. అందులో తృచ అని మూడు రుక్కులు మంత్రాలు, అవి మనవేదంలోనూ ఉన్నాయి, ఋగ్వేదంలోనూ ఉన్నాయి. దానికి అనుబంధంగా ఇంకో రెండు మూడు మంత్రాలు మన వేదంలో యజ్ఞాలు చేసినటువంటి యజమానులు, వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇక్కడ యాగం చూసినవారు చేసినవారు చేయించుకునేవారు అందరూ కూడాను. కారణం ఏమిటి అంటే సాక్షాత్తు శంకరుడే చేయిస్తున్నాడు అక్కడ. అదేమిటండి అని ఆహితాగ్నులు వచ్చారండి. ఆహితాగ్నులు అంటే యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు. ఆ శంకరుణ్ణి అక్కడ చూస్తే అది రాయి, చలనం ఉండదు, మనం చెప్పిన మాట వినదు. కానీ ఆహితాగ్ని మనం చెప్పే మాట వినే శంకరుడు. ఈశ్వరునికి అష్ట రూపాలున్నాయి, అందులో యజ్ఞములు చేసేటటువంటి యజమానుణ్ణి కూడా ఒక స్వరూపంగా వర్ణించింది. వాళ్ళు స్వయంగా కూర్చుని చేయిస్తున్నారు, అందులో వాళ్ళు ఏం చేయించినా అది వేదవిహితమే, ఇంకది వాళ్లే వేదస్వరూపులు. అందుచేత అటువంటి మహనీయులు వచ్చి చేయిస్తున్నారు కనుక వాళ్ళు ఇష్టికి చివరి భాగంలో యాగం చేసేసిన తర్వాత విష్ణుక్రమములో ఉన్న ఆ అంతర్వేదిలో ఒక్కొక్క మంత్రం చెబుతూ ఒక్కొక్క కడుగు వేస్తూ మరి ఆ ఎదురుగుండా కొంత దూరం వెళ్ళి ఆ అప్పుడు చెప్పేటప్పుడు సూర్యునికి ఉపస్థానం చెప్పేటటువంటి మంత్రం ఒకటి ఉన్నది. అందులో కొన్ని విశేషములు కూడా ఉన్నాయి దాంట్లో. ఈ తృచతో పాటుగా సూర్యుడు మనకి ఇచ్చేటటువంటి వరములు ఏమిటో అందులో అన్నీ చెప్పబడతాయి. ఉజ్జన్నజమిత్రమః సపత్నాన్మే అనీనశః దివైనాను విద్యుతాజుహి నిమ్రో చన్నధరాన్ కృతి. ఓ పరమేశ్వర, సూర్యభగవానుడా, నువ్వు ఇలా ఉదయిస్తూనే, ఉదయించేటప్పటికల్లా నువ్వు చెయ్యవలసిన పని ఏమిటంటే నీ కిరణముల ద్వారా మా శత్రువులు ఉన్నారు చూసావా, వాళ్ళని నేలమట్టం చేసేసి ముందు. సపత్నాన్మే అనీనశః ఉజ్జన్ అద్య మిత్రుడవై ఉదయిస్తున్నావు. సూర్యభగవానుడికి మిత్రుడని పేరు కూడా ఉన్నది, సర్వలోకమిత్రుడు ఆయన, అందరికీ ఉపకారం చేసేవాడే. కానీ అతన్ని ఆరాధించేటటువంటి వారికి అపకారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అతన్ని ఆరాధించేవాడు ఎవడవుతాడు, ధర్మాత్ముడు అవుతాడు. ధర్మాత్ముడు కాకపోతే సూర్యుడిని ఆరాధన చేయడు కదా, ఏ దేవతని ఆరాధన చేయడు. అటువంటి నీ ఆరాధన చేసేటటువంటి ధార్మికులకు శత్రువులు ఎవరవుతారు అనని అంటే అధార్మికులు అవుతారు, అధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళు మనం సరిహద్దు తగాదా పడినా మాకు ఏదో దెబ్బలాట, అది ఎందుకు వచ్చిందో వచ్చిందో, యోగం బాగుండక దల్లాటే పెట్టండి. కానీ అతడు మాత్రం సామాన్యుడు కాదండోయ్, అతడు చాలా మంచి పండితుడు, అనుష్ఠానత అనే చెబుతారట శత్రువు విషయంలో కూడా వాళ్ళు. అంచేత అటువంటి వాడైతే శత్రువు కాడు వాళ్ళకి, వ్యవహార విషయం ఏదో తగాదా ఉంటే ఉండనివ్వండి, వాడు శత్రువు కాడు. కానీ శత్రువు ఎవడవుతాడు వీడికి అంటే అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు అవుతాడు. కనుక వాళ్ళని పూర్తిగా అనీనశ అని వర్ణించారు. ఎలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని, దివైనాను విద్యుతాజుహి, పొగటి భాగంలో కాంతిని ప్రసరింపజేస్తావు, ఆ కాంతితోటి కొట్టు వాళ్ళని. అది ఆ కాంతి అయ్యా కాంతే ముదిరితే పిడుగైంది, అప్పుడొచ్చేది నిప్పే కదా. అందుచేత విద్యుత్ అంటే మెరుపు పిడుగు ఇలాంటి అర్థములున్నాయి. నీ సూర్యకాంతి మామూలు ప్రసరణం చేసేటటువంటి కాంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ పిడుగులాగా తగలాలి అన్నారు. నిమ్రో చన్నధరాన్ కృధి, ఇక అస్తమిస్తావు, అస్తమించేటప్పుడు చేయవలసిన పని ఏమిటయ్యా అని వాళ్ళని దిగదొక్కే కిందకి అన్నారు. దిగదొక్కేయనంటే ఏమిటో అధరలను చేసేసే వాళ్ళపైన కూర్చోవాలి మేము. అలాంటి పరిస్థితి రావాలంటే వాళ్ళెవరికీ కనపడకూడదు. రాత్రిపూట ఉండేది చీకటే కనుక ఆ చీకట్లో వాళ్ళెవరికీ కనపడనటువంటి స్వరూపాన్ని శాశ్వతంగా పొందాలి వాళ్ళు అని శత్రువుల విషయం చెప్పారు, అధర్మాన్ని నశింపచేయడం కోసం. ఆ తర్వాత ఉజ్జన్ నద్య వినో భజ పితా పుత్రే భ్యోజథా, ఇది ఒక అంశం. హే సూర్యదేవా, నువ్వు తండ్రి గారు కొడుకులకు ఆస్తిని ఎట్లా విభాగం చేసి ఇస్తాడో అలా నేను పొందవలసినటువంటి భాగాలన్నింటినీ కూడా ఎవరో శత్రువులో మరోళ్ళో పట్టుకుపోదామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేసినటువంటి దాన్ని మాకు విభాగం చేసి ఇచ్చేసేయి, ముందు మాకు రావలసిన దాన్ని మాకు విభాగం ఇచ్చేసేయి. పితా పుత్రేభ్యో యథా, అందరి కొడుకులకి విభాగం చేసిస్తాడు తండ్రి గారు, అలా మా భాగాలన్నీ కూడా నీ అనుగ్రహం వలన ఎన్ని పొందాలో మేము వాటిని మాకు విభాగం చేసి. ఏమిటి అంత గొప్పగా అడుగుతున్నావురా అంటే, నువ్వు అన్నీ ఇవ్వగలిగిన వాడవయ్యా. దీర్ఘాయుత్వస్య హే శిషే, దీర్ఘాయుష్వాన్ని ఇవ్వడానికి సమర్థుడవైన వాడవు నువ్వు. సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం సూర్యభగవాను యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తం అవుతుంది కనుక అటువంటి ఆయుర్దాయాన్ని ఇవ్వడానికి సమర్థుడవు నువ్వు. అందుచేత తస్యనో దేహి సూర్య, ఆయుర్దాయాన్ని మాకు ఇవ్వవలసింది అన్నారు. ఇది అతిరిక్తంగా చెప్పిన మంత్రాలు, తృచలోవి కాదు. ఉజ్జన్ నద్యమిత్రమః ఆరోహణోత్తరాందివం, నాయనా నువ్వు ఇవాళ ఉదయిస్తూనే ఉత్తరోత్తరమైన భాగానికి ఎక్కుతూ వెడుతున్నావు. అంతే కదా, సూర్యభగవానుడు మనకు అలా పైకి వస్తున్నట్లుగా కనబడతాడు. పైకి వెళ్ళడు, కిందకి వెళ్ళడు న్యాయంగా, ఆయన గతి సమానమే. కానీ మన యొక్క భూమండలం యొక్క పరిధి గుండ్రని ఆకారంలో ఉన్న కారణం చేత అక్కడి నుంచి అలా పైకి వెడుతున్నట్టుగా కనపడతాడు ఆయన. హృద్రోగం మమ సూర్య హరిమాణం జనాశయా అని కోరారు. హృదయ రోగాలని పోగొట్టవలసింది అని, అంటే హార్ట్ కంప్లైంట్ ఇవాళ లోకంలో మామూలుగా చెప్పుకోవాలనంటే దాన్ని పూర్తిగా పోగొట్టు అని మామూలు అర్థం. హృదయ రోగములు అనే వాటికి మానసిక క్లేశములు అని కూడా అర్థం ఉన్నది. మనస్సులో పీడ కలిగింపచేసే విషయములు ఏవి మాకు ఉండకూడదు. వాడు ఎవడో ఎకరం భూమి స్వాధీనం చేయలేదు, లేదా వీడు శిస్తు కట్టలేదు, లేదా వాడు అధికారి జీతం ఇవ్వలేదు, అసలు ఇలాగ ఏ విషయము మా అబ్బాయికి చదువు రావటం లేదు, భార్య చెప్పినట్టు వెంట, అసలు ఈ మాటలేవి నా హృదయంలోకి రాకూడదు. హృదయ రోగాలు ఇవన్నీ కూడా పైకి చెప్పుకోలేనివి. ఇవేమీ లేకుండా ఉండాలి అంటే ఈ దోషములన్నీ పోవాలి. మనస్సుకి క్లేశాన్ని కలిగింపచేసేటటువంటి ఏ విధమైన దోషములు ఉండకూడదు. తర్వాత హృదయ రోగానికి మూలభూతమైనటువంటి దోషాలు శరీరంలో కొన్ని ఉంటాయి. అవేమిటి అనంటే ఈ కామెరల రోగం రావడం ఇలాంటివి కొన్ని. అక్కడ హరిమాణం జనాశయా అన్నారు. ఈ హరిమ అనేటటువంటిది ఈ లివర్ దోషం వల్ల వచ్చేటటువంటి దోషం అన్నమాట. దాన్ని ఎవరికి ఇవ్వాలి అనంటే సుకేశమే హరిమాణం, చిలుకలలో దీన్ని ప్రవేశపెట్టు అన్నారు. చిలుకలకు అది ఆరోగ్యప్రదమైన పదార్థం. అదేమిటి అంటే మనకి వాయువుని గురించి చెప్పేటప్పుడు బొగ్గు పులుసు వాయువు, ప్రాణవాయువు అని రెండు ఉంటాయి. మనం విడిచిపెట్టేటటువంటి వాయువు బొగ్గు పులుసు వాయువు, మనం పీల్చేటటువంటి వాయువు ప్రాణవాయువు అని మనకి చెబుతారు. ఇదే చెట్ల దగ్గరికి పెడితే వాటికి బొగ్గు పులుసు వాయువు, అవి పీల్చుకుని విడిచిపెట్టినటువంటి వాయువు ఏదైతే ఉన్నదో అది మనకి ప్రాణవాయువు. మనము విడిచిపెట్టిన బొగ్గు పులుసు వాయువు ఏదైతే ఉన్నదో దానికి ప్రాణవాయువు. అంటే ఒకే పదార్థం వారికి మంచిదైంది, వీరికి చెడుదైంది, వీరికి మంచిదైనది వారికి చెడుదైంది. హరిమ అనే హరిమన్ అనేటటువంటి ఈ రోగ విశేషం మాలో ఉంటే కామెరల రోగాలు వస్తాయి. దీన్ని పట్టుకెళ్ళి చిలుకలలో పడేస్తే అవి సుఖంగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా ఉంటాయి అవి. కాబట్టి సుఖేషుమే హరిమాణం రోపణ కాసుదుధ్మసి అథో హారిద్రవేషుమే హరిమాణం నిదధ్మసి. ఈ హరిమను రోపణకములని ఇలా ఏవో కొన్ని ఉన్నాయి వాటిల్లో ప్రవేశపెట్టేసేసి వాటికి ఆహారంగా ఆరోగ్యంగా కలిగేటట్టుగాను మేము నిరోగులమయ్యేటట్టుగాను చెయ్యవలసింది అని ప్రారంభించారు. ఆ తర్వాత ఉదగాద్ అయమాదిత్య అయం ఆదిత్య ఉదగాద్, అదిగోనయ్యా సూర్యభగవానుడు ఉదయించాడు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఇట్లా ఎవడ తిన్నవాడే వ్యవసాయం చేసుకునే అవో తెల్లారిపోతుందరా లేవాలి మనం అంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో బో తెల్లారిపోతుంది ఇంకా కూర్చుంటే ఎట్లాగా అని అంటారు. ఆ భాగవతంలో వర్ణిస్తారు కృష్ణ పరమాత్మతో సన్నిహితంగా ఏకశయ్యాగతులైన ఆ భార్యలందరూ కూడా ఆ తెల్లారగట్ల 4 గంటలకి కోడులు కూస్తుంటే వీటికి పనేం లేదు అస్తమానం ఇలా కూసేస్తూ ఉంటాయి అప్పుడే తెల్లారిపోవాలా అంటూ ఉంటారట వారు. అవి తెల్లారిపోతే ఏమిటి అనని మంచం మీద కూర్చోకూడదు, భర్తృ సాన్నిహిత్యం తొలగిపోతుంది అది వాళ్ళ బెంగ. కృష్ణ సాన్నిహిత్యం ఉండదు వాళ్ళకి. ఆ బెంగతోటి పాపం వాళ్ళు తెల్లవాళ్ళు కృష్ణ సాంగత్యమే ఉంది కదా అక్కడ అనంటే అది ఎన్ని కోట్ల సంవత్సరాలలా ఉన్నా ఉండిపోవలసిందే అనని అది ఆ పరమాత్మలో ఉంటూ ఉండేటటువంటి విశేషం. సరే ఉదగాదయమాదిత్య విశ్వేన సహసా సహ, జగత్తుతో అంతటితోటి కలిసి లేచాట. ఆయన లేచేటప్పుడు ఒక్కడూ లేవలేదు, చంద్రోదయం అయితే ఎవరూ లేవరు. ఎందువల్ల చంద్రోదయం ఒక నియత కాలంలో జరగదు, సూర్యోదయం ఎప్పుడూ ఒక నియత కాలంలో జరుగుతూ ఉంటుంది కనుక దాంతోపాటు ప్రతి వాళ్ళు కూడా లేస్తారు అనని. అలా కాకుంటే ఆ చంద్ర సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడిని సూర్యాభ్యుదితుడు అని పేరు పెట్టారు. వీడు నిద్రపోతూ ఉండగా సూర్యుడు ఉదయించేశాడయ్యా అని వాడికి ఓ పాపం చెప్పారు ప్రత్యేకంగా, సూర్యుడి దగ్గరే ఉందది. అందుచేత విశ్వేన సహసా సహ, మనం మనుష్యులమైతే లేస్తామో లేవలేమో ఆయా పరిస్థితులను బట్టి నేను చెప్పలేను, కానీ పశుపక్ష్యాదులు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఎంత వర్షం వచ్చినా ఎంత ముసురు పట్టినా సూర్యోదయానికి పూర్వం లేచి తీరుతాయి. వాటికి స్వాతంత్ర్యం లేదు, పాపం ఎవరూ వచ్చి లేపరు, వాటి తిన్న అవే లేస్తాయి. ఎంత వర్షం వస్తున్నా తెల్లవారకట్ట ఆ కాకులు ధ్వనిస్తాయి 4 5 మనకి తెలిసినటువంటి ఆ రహస్యం ఇది లోకంలో అందరికీ తెలిసిన రహస్యం. ఆ టైంలో అసలు నేను లేవనే లేవనండి 9 లేస్తాననే వాడికి అయితే ఈ రహస్యము తెలియదు. అంచేత విశ్వేన సహసా సహా, ఈ ఉదయించేటటువంటి సూర్యుడు ఏం చేశాడయ్యా అని. ద్విషంతం మమ రంధయన్ను, మమ్మల్ని ద్వేషించేటటువంటి వాడెవడున్నాడో వాడికి రంధనం చేస్తున్నాడు అని. రంధనం చేయడం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ వడ్రంగులు తాడు కట్టి ఇట్లా 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 అంటూ బొర్రు పొడుస్తారు చూసారా, అలాగా వాడికి బొర్రులు పొడుస్తున్నాడు వీడు అని. అంటే శారీరకంగా ప్రత్యక్షంగా అయినా కాకపోయినా వాడు చేసే కార్యములలో వాడు చేసే ఐశ్వర్యములలో ఈ విధమైనటువంటి స్థితిని కలిగింపచేస్తున్నాడు. ద్విషంతం మమ రంధయన్ను మో అహం ద్విషతో రథం, మేం మాత్రం ఆ శత్రువు వలన ఇట్లాంటి రంధనములను పొందే వాళ్ళము కాకూడదు. వాడేవైనా చేసి మాకు ఇబ్బంది కలిగించేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవేమీ ఈయన యొక్క అనుగ్రహం చేత మాకు రాకూడదు. ఇంతేకాదండి, ఇక చాలా చమత్కారమైన మాట, యో నశ్యపాదశపత యశ్చ నశ్యపతశపాత్, మేము వాణ్ణి తిట్టలేదు తిమ్మలేదు కోపడలేదు కానీ వాడు మమ్మల్ని తిడుతూ ఉంటాడు. యో నశ్యపాత్ అశపత, మేము తిట్టలేదు వాణ్ణి. శాపం ఇవ్వడం అంటే తిట్టడమే కదా ఒక రకంగా చెప్పాలి అని అంటే, అటువంటిదేమీ మేము చేయటం లేదు కానీ వాడు తిడుతున్నాడు. వీడెవడన్నమాట, మనకు వాడి మీద శత్రుత్వం లేకపోయినా వాడు మన మీద శత్రు ద్వేషం కలిగినటువంటి వాడై ఉంటుంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా లోకంలో, తండ్రిని ద్వేషిస్తాడు కొడుకు, వాడు మాత్రం వీడి యొక్క యోగక్షేమాలని చూస్తూ ఉంటాడు. ఇంకా రెండో వాడెవడయ్యా అని, యశ్చ నశ్యప తశ్యపాత్, ఒకడు చేసినటువంటి దుష్టకృత్యాదుల వల్ల మేము బాధపడో మరోడు చేసో దుంపదగా వీడు ఇలా చేశాడేమిట్రా అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటున్న కారణం చేత వాడు ఆత్తేరి నన్ను తిడతాడా, నేను చేసిన పని తప్పంటాడా వీడు అని వాడు తిడతాడు. అంటే మేము తిట్టకపోయినా మమ్మల్ని తిట్టేవాడు, మా చేత తిట్లు తిని మమ్మల్ని తిట్టేవాడు, రెండు రకాలున్నారు. వేదంలో చాలా చోట్లలో చెబుతారు యోస్మాన్ ద్వేష్టయంచ వయం దుష్మహ, ఎవడు మమ్మల్ని ద్వేషిస్తాడో మేము ఎవరిని ద్వేషిస్తాము. ఇక్కడ ఆ రెండింటికంటే విలక్షణమైన మరి ఒకరిని చెప్పారు, మా చేత వాడు వాడి చేత మేము కూడా ద్వేషింపబడేవాడు కూడా ఒకడున్నాడు అనని. మూడు రకాల శత్రువులయ్యారు అక్కడికి. ఉషాశ్చతస్మై నిమృక్త సర్వం పాపగుం సమూహతాం. వాణ్ణి ఏమీ చెయ్యొద్దు, ఒక్కటే కోరిక. ఉషకాలంలో బయలుదేరినటువంటి ఆ ఉషాదేవత, నిమృక్త అస్తమయ కాలంలో ఉండే దేవత, వీరిద్దరూ కలిసి వాడిని ఏం చేయాలంటే, లోకంలో అందరూ పాపాలు చేసి ఆ పాపములను పోగొట్టుకుందు కోసం ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి వాళ్ళ దగ్గర నుంచి పాపాలు పోయాయి కదా, ఎక్కడికి వెళ్ళాలండి? జేబులోంచి 100 రూపాయల కాగితం పోయిందండి అన్నారు. ఎక్కడికి వెళ్ళింది? తీసుకుపోయిన వాడి దగ్గరికి వెళ్ళింది. అది ఎక్కడో ఒక చోట భద్రంగా వినియుక్తం అవుతూనే ఉంది, దానికి ధనానికి నాశం లేదు. వీడి స్వత్వం పోయింది అక్కడ, వీడిది అనే మాట లేదంతే. మరి అట్లాగే ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం అనేటటువంటిది బయటకు వచ్చింది, ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇలా చేసుకున్న వాళ్ళ పాపంతో పాటు మా పాపాలను కూడా కలిపేసేసి ఇవన్నీ మమ్మల్ని ద్వేషిస్తూ లేదా మా చేత ద్వేషింపబడుతూ మమ్మల్ని ద్వేషిస్తూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎత్తిన రుద్దేయి అన్నాడు. ఇంకేం చేయక్కర్లేదుట, ఈ పాపాలన్నీ వాడిని ఎత్తిన పెడితే ఏమవుతాడు అప్పుడు వాడు? అందుచేత సూర్య భగవానుని ఈ రకమైనటువంటి ప్రార్థనలను ప్రార్థిస్తారు ఆ యజ్ఞములు చేసేటటువంటి వారు. ఇందులో మధ్యలో చెప్పిన హృదయ రోగము, హరిమాణ నాశము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టేటటువంటి మంత్రములను తృచా అని పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి సామాన్యంగా హార్ట్ కంప్లైంట్ ఏ కొంచెమైనా వచ్చిందంటే సూర్యగ్రహాన్ని ఆరాధించండి అని అంటూ ఉండడం ఉన్నది లోకంలో. అటువంటి సర్వోత్తమమైన ఫలప్రదుడు సూర్య భగవానుడు, ఆయన్ని ఇవాళ్టి రోజున చక్కగా ఆరాధన చేశారు. మరి ఆ సూర్య భగవానుడు ఇచ్చేటటువంటి ఫల విశేషములను ఆ అర్తుక్కులందరూ మీకు కలగడం కోసమని, మీతో పాటు వారికి కూడా కలుగుతాయి సుమండి, వాళ్ళకి దక్షిణలు ఇచ్చేస్తున్నాం కదా, వాళ్ళకేం లేదనుకోకండి, ఎందుకంటే వాళ్ళు మాకు మన మా వాళ్ళకి అని చెబుతూ ఉంటారు కనుక వాళ్ళకి అందరికీ కలుగుతూ ఉంటాయి. ఆ కలిగేటటువంటి ప్రసాదములను ఇక్కడ కూర్చోబెట్టారు కనుక నాకు కూడా కొంత ప్రసాదించమని ఆ సూర్య భగవాను అడుగుతున్నాను నేను, ఎందుకంటే నేను యాగంలో సాక్షాత్తు పాల్గొనలేదు కదా. అయితే ఈ సూర్య భగవానుడు ఎప్పుడు ప్రాదుర్భావం చెందాడు, ఆయన మండలం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాలను చూస్తే అవి చాలా ఆశ్చర్యప్రదములుగా కనపడతాయి. అవి కేవలము సంప్రదాయ సిద్ధములై మాత్రమే ఉన్నాయి. అవి ఏ గ్రంథంలో ఉన్నాయి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అని అంటే ఇవాళ రోజున చెప్పడం కూడా చాలా కష్టం. ఈ వీటిలో ఋషీశ్వరులు ఆయా మంత్రములతో ఉపాసన చెయ్యాలి అని చెప్పారు అని చెప్పుకున్నాను నిన్నటి రోజున. ఆసత్యైన రజస అనే మంత్రంతో సూర్యగ్రహ పూజ చెయ్యాలి. ఇంకా సూర్యుడిని చెప్పే మంత్రాలు చాలా ఉన్నాయి, కానీ ఆ మంత్రములు నన్నటితోటి కాదు. ఈ గ్రహారాధన చేసేటప్పుడు అరుణం సూర్య నమస్కారాలకు వినియోగించండి, చాలా విశిష్టమైనటువంటి ఫలప్రదమైనటువంటివి. అందులో చాలా విజ్ఞానం కూడా చెప్పబడింది అరుణంలోకి వెళ్ళి చూచినట్లయితే. కానీ ఈ మంత్రమునకు హిరణ్యస్తూపుడు అనేటటువంటి మహర్షి ఆ మంత్రాన్ని కనుగొన్నాడు. సవితృదేవత, సవిత అంటే సూర్యుడు అని మామూలుగా చెబుతూ ఉంటాం, సర్వజీవ ప్రేరకుడైనటువంటి వాడు సవిత అని, సవితృ శబ్ద అర్థం అది. వేదభాష్యంలో ఎక్కడొచ్చినా సవిత అనేటప్పటికీ అంతర్యామి పరమాత్మ ప్రేరక అంటుంటారు, లోపల ఉంటాట. కనుకనే జీవస్థానం సూర్యుడి యొక్క స్వరూపము, చంద్రుడి యొక్క స్వరూపము మనస్థానము అని వర్ణిస్తారు శాస్త్రాల్లో కూడా. మనస్సు సరిగ్గా లేకపోతే చంద్రగ్రహోపాసన చెయ్యాలి, మరి తర్వాత వస్తుంది అదే కదా. ఇంకా ఈయనకి ఈ చెప్పబడేటటువంటి మంత్రం 11 అక్షరములు ఒక్కొక్క పాదమునకు కలిగి ఉంటూ ఉండేటటువంటి త్రిష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ఆ సత్యేన రజస వర్తమాన 2, 4, 8 మధ్యలో పదం 3 అక్షరాలను ఒక్కొక్క పాదానికి ఇట్లా ఉంటాయి ఆ మంత్రములో స్వరూపం. తర్వాత ఆయన సప్తాశ్వుడు, 7 గుర్రములు కలిగినటువంటి వాడు అనని, అట్లాగే ఎర్రని కాంతి కలిగిన వాడు, 7 త్రాళ్ళు కూడా ఉన్నాయట, 7 గుర్రాలకి కళ్ళేలన్నమాట. ఆ తర్వాత పద్మ వేది మధ్యంలో సుందరమైన పద్మపు కర్ణికలో కూర్చుని ఉంటాడు అనని, అతడి రథానికి ఉంటుండేవి. తర్వాత 2 చేతులు కలిగినటువంటి వాడు కాశ్యప గోత్రోత్పన్నుడు, అంటే కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు, ద్వాదశాదిత్యులు కూడా, ద్వాదశాదిత్యులు మరి ఈ మొదలైనటువంటి దేవతలందరూ కూడా అదితి యొక్క పుత్రుడు. కశ్యప ప్రజాపతికి 13 భార్యలలో అదితి ఒకటి, ఆమె యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా దేవతలయ్యారు. దితి అని ఇంకొక భార్య ఉన్నది, ఆమెకు పుట్టినటువంటి వాళ్ళందరూ దైత్యులయ్యారు. మొత్తం జగత్తంతా కశ్యప ప్రజాపతి వల్లే పుట్టింది. ఏనారు చెట్లు, చామలు, జంతువులు ఇవన్నీ కూడా ఆయన ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క జంతు జాతి అంతా పుడుతూ ఉండడం ప్రారంభించి జగత్తంతా వాళ్ళ స్వరూపమే. అందుచే భూమికి కాశ్యపీ అని పేరు కూడా. ఇందులో ఉంటుండే ప్రజలందరూ ఎవరికైనా గోత్రం తెలియకపోతే కాశ్యప గోత్రం చెప్పేయండి అంటారు. ఏమిటి కారణం? ఆయన యొక్క సంతతి కనుకే అని. సామాన్యంగా మనుష్యులందరూ కూడా మనువు వల్ల పుట్టారు అనని చాలామంది పెద్దలు కూడా అంటూ ఉండడం ఉన్నది. కానీ ఆ మనువు ఎవరో అక్కడ సంశయం వాళ్ళకు కూడా. మనువు అంటే వైవస్వత మనువు అని పరిపాలకులైనటువంటి 14 మనువులు ఉన్నారు, వాళ్ళు కారు. కశ్యప ప్రజాపతికి మనువు అనే ఒక భార్య ఉన్నది. ఆ మనువు వల్ల పుట్టినటువంటి వారు కనుక మానవులు అని పేరు వచ్చింది వీళ్ళకి అనని వాస్తవమైన రహస్యం. ఇలాంటివి కొన్ని అపప్రథలు కూడా పండితుల వల్లే లోకంలోకి వస్తున్నాయి. మరి ఏం చేస్తాం? భారతదేశం అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? శకుంతల పుత్రుడైనటువంటి భరతుడి వల్ల వచ్చింది అనని అప్పట్లో చాలా పెద్ద హడావిడి చేసి లోకానగంతకి చెప్పారు. తప్పు. వృషభయోగీంద్రుడు అని పరమేశ్వరుని యొక్క అవతారములలో ఒక అవతారం, 21 అవతారాల్లో ఆయన పుత్రుడు జడభరతుడు అనని భాగవతంలో ఒక కథ ఉన్నది. ఆ భరతుడు పేరు మీదుగా భారతదేశము అని పేరు వచ్చింది అనని పురాణాలు చెబుతున్నాయి. ఈ భరతుడు అన్నాడు. లోకంలో చాలామంది భరతులు ఉండొచ్చు. రాముడు తమ్ముడు ఉన్నాడు భరతుడు, అతడి పేరు మీద వచ్చింది అనొచ్చు కదా. అంటే ఇబ్బంది. రాముడు ఉండగా రాముడి పక్కన ఉంటుండే భరతుడి పేరుతో దేశానికి పేరు ఎలా వచ్చిందయ్యా అని అడుగుతారు. కాబట్టి ఇక్కడైతే ఆ ఇబ్బంది లేదని మార్పు చేసి లోకంలో ప్రచారం చేశారు. కనుక కశ్యప ప్రజాపతి యొక్క సంతతిలో వాడిన ఆ తర్వాత కళింగ దేశంలో పుట్టాట ఆయన. అంటే సూర్యగ్రహ ప్రభావం దేశారిష్టం కానీ దేశ శుభాన్ని కానీ కలిగింపచేసేటప్పుడు కళింగ దేశానికి సంబంధించి ఉంటుంది దాని యొక్క ప్రభావం ఎక్కువగా. ఆ తర్వాత తూర్పుగా తిరిగి ఉంటాడు, పద్మహస్తుడై ఉంటాడు. 3 లోకాలని కూడా ప్రకాశింపచేసేటటువంటి లక్షణం కలిగి ఉన్నాడు ఆయన. మనకి ఎట్లా అయితే అక్కడి నుంచి సూర్యకాంతి ఇటుస్తోందో అక్కడి నుంచి ఊర్ధ్వలోకంలో స్వర్గానికి కూడా ఈయనే కాంతి ఇవ్వాలి. త్రైరోక్య దీపనః అని పేరు ఆయనకి. దాంతోపాటుగా త్రిగుణాత్మస్వరూపుడు అనని, అంటే సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయి. 12:00 రోడ్డు మీద ఉంచుంటే ఏమవుతుంది? అది తమోగుణ స్వరూపం, ఒప్పుకోవాల్సిందే కదా. ఉదయకాలంలో రజోగుణం, సాయంకాలం సత్వగుణం. సాయంకాలం ఏమవుతుందంటే ఆ సాయంకాలపు టెండ శరీరానికి చాలా ఆరోగ్యం. ఉదయకాలపు టెండని ఆరోగ్యంగా ఒప్పుకోదు ఆరోగ్య శాస్త్రం. ఇది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది అనని. దాంతోపాటుగా త్రయీమయ, వేదములు 4 విభాగాలు చేస్తాము, అవి వేరే విషయం. పేర్లు అవి మంత్రముల యొక్క స్వరూపం 3 రకాలు: రుక్కు, యజస్సు, సామ. అథర్వణ వేదంలో కూడా ఉంటే చాలా భాగం రుక్కులే. కాబట్టి మంత్రముల యొక్క విభాగాన్ని బట్టి రుగ్జజస్సామలని 3 ఉన్నాయి. 3 మంత్రములు కలిపితేనే కానీ యజ్ఞంలో యజ్ఞపూర్తి అవ్వదు. ఎందుకంటే సూత్రకారులే చెబుతారు, యజ్ఞం వ్యాఖ్యామ సత్రిభిర్వేదైర్విధీయతే అని. 3 వేదాలు కలిగి ఉన్నాయి. ఆ 3 వేదములు కూడా ఈయన యొక్క స్వరూపమే అని. అటువంటి వాడు. ఆ తర్వాత గ్రహములకన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు ఈయన. ఇందాక చెప్పుకున్నాం కదా, 7 గ్రహాలు అంటే రాహువు కేతువు ఒకటేన లెక్కేసుకుంటే ఆ 7 గ్రహాలు కలిగింపచేసేటటువంటి దోషాలని, అంటే 8 గ్రహాలు కలిగించే దోషాలని సూర్యుని యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే శుభదృష్టి, ఆ దోషాలన్నీ పోతాయి అని చెప్పాం కనుక అది నాయకుడు ఆయన అన్నారు. ఆయనట ఎర్రని రంగు కలిగినటువంటి స్వరూపం, బట్ట కానీ, గంధం కానీ, పుష్పం కానీ, మాల్యం కానీ, మరి ఛత్రం కానీ, ధ్వజం కానీ, జెండా, గొడుగు జెండా ఇవన్నీ కూడా అన్నీ ఎర్రని రూపం కలిగినటువంటివి ఉంటాయి ఆయనకి అనని. దాన్నే మాణిక్యం అని అన్నారు ఆయన యొక్క రత్నాన్ని. అదే కెంపు అని అంటాం, ఎర్రని కాంతి కలిగినటువంటిదై ఉంటుంది. అటువంటి వాడి మేరుగు ప్రదక్షిణం చేస్తూ ఎప్పుడూ తూర్పు దిక్కుగా ఉంటాడు. పద్మాసనం మీద కూర్చుని ఉంటాడు. 2 భుజాలు, 7 గుర్రాలు, తర్వాత 7 రజ్జువులు, కళింగ దేశానికి అధిపతి. తర్వాత ప్రభవనామ సంవత్సరంలో, అంటే ప్రభవ విభవ ఇత్యాది 60 చెప్పాం, వాటిల్లో ప్రభవనామ సంవత్సరంలో మాఘమాసంలో సప్తమి రోజున ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో ఆయన ప్రాదుర్భావం చెందాట. సింహరాశికి అధిపతి ఆయన. సింహస్యాధిపతి సూర్య అని జ్యోతిశాస్త్రజ్ఞులు కూడా చెబుతారు. మంచి కిరీటంతో కూడుకుని ఉంటాడు. ఒక్కడిని ఆరాధన చేయకూడదు ఎప్పుడు కూడా. ఇంటికి బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చాడు, పాపం వస్తూ వస్తూ వాడు పెళ్ళాన్ని పిల్లల్ని కూడా తీసుకుని వచ్చాడు. ఇదిగో ఇంట్లోకి వెళ్ళి, ఇదిగో వాడు నాకు స్నేహితుడు, వాడి పిల్లలతో నాకేమిటి, వాడి పిల్లలతో నాకేమిటి పని, కాబట్టి వాడికి మాత్రం మంచి కాఫీ ఇయ్యి, వీళ్ళకి నీళ్లు పోసేసి ఇచ్చేసి, ఇవ్వపోయినా బాధలేదు అని అన్నాడు అనుకుందాం కాసేపు. ఆ మాటలు చెవిలో పడితే ఆ మిత్రుడైనటువంటి వాడు ఒక్క క్షణకాలం ఇంట్లో ఉంటాడా? కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా దేవతల్ని పత్ని పుత్ర పరివార సమేత సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అని చెప్పి చెబుతూ ఉంటాం. వారందరినీ గౌరవిస్తే, వాడికి ఒక నిమిషం కాఫీ ఆలస్యం చేసినా చంటపిల్లాడు ఏడవకుండా ముందు వాడికి పాలందిస్తే, మా అబ్బాయిని కూడా ఇంత జాగ్రత్తగా చూశాడు అయి అని వాడికి స్నేహం అనేటటువంటిది వృద్ధి చెందుతుందన్నమాట. దాని మీద గోధుమ ధాన్యం ఆయనకి చాలా ప్రీతిప్రదములైనటువంటివి. ఆ చక్కనైనటువంటి వర్తులాకార మండలంలో తామ్ర ప్రతిమ రాగి ఆయనకి ఇష్టమైనటువంటి లోహము అని చెప్పుకున్నాం. దాంతో తయారు చేసి సూర్యగ్రహాన్ని పూజ చేస్తారు అనని ఇది వారికి చెప్పబడినటువంటి జన్మకాల స్వరూపాదులన్నింటినీ కూడా ఇట్లా చెప్పారు వారు. సరే, ఆ తర్వాత ఇక్కడికి సూర్యగ్రహాన్ని వదిలి చంద్రగ్రహం దగ్గరికి వస్తున్నాం. ఈ చంద్రుడు అనేటటువంటి వాడు చాలా విశిష్ట, ఏ గ్రహానికి ఆ గ్రహమే వైశిష్ట్యం ఉన్నది. వాళ్ళ యొక్క ప్రభావము గట్టిగా పడేటటువంటి పరిస్థితి వస్తే అందరూ మహారాజ్యాన్ని ఇచ్చేస్తారు, అందరూ భిఖారిని చేసేస్తారు. అది నవగ్రహాలకి కూడా ఉంటుండేటువంటి ప్రత్యేకమైన శక్తి అన్నమాట. దాన్ని గుర్తించడం అనేటటువంటిది మనకి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది, ఏ గ్రహం ఎట్లాగాను. ఎందుకంటే ఆ గ్రంథం చూస్తుంటే చాలా విచిత్రమైన స్వరూపాలన్నీ అందులో కనబడుతున్నాయి. కోటి ఇది ఎట్లా గుర్తించగలిగిన వానికి అది స్పష్టంగా తెలుస్తుంది. బ్రిటిష్ వారి కాలంలో ఎవరో జ్యోతిష్కుడు సాముద్రికం బాగా చూస్తాట అని పేరు. అలా చేయి చూసేటప్పటికల్లా వాడి జీవిత చరిత్ర అంతా చెప్పేసేసి, ఇదిగో నీకు ఫలితం కలుగుతుందిరా అని చెప్పేసేవాట, మొత్తం చేతిలో చూసేసేసి. అది సృష్టి వైశిష్ట్యం. అది సృష్టిలో ఆ రేఖలు, ఈ అవయవాలు ఇవన్నీ కూడా గట్టిగా పరిశీలన చేస్తే శాస్త్రాలు ఏం చదువుకోక్కర్లేదు. ఆ పరిశీలన కనుక ఉన్నట్లయితే ఆ సాముద్రిక లక్షణాలను గుర్తించేటటువంటి విశేషం మనిషి చరిత్ర యావత్తు చెప్పేసేయవచ్చు అన్నమాట. అంతటి విశేషం ఉంది వాటిల్లో. ఆ మాట విని ఈ జ్యోతిష్కుడి దగ్గరికి అప్పట్లో ఒక మహారాజు లాంటి వాడు అధికారి, వాడు భిక్షుక వేషం వేసుకుని ఆ ట్రైన్లో వీడు పెడుతుంటే కిటికీ దగ్గర కూర్చున్నట్టు ఆ పండితుడు వాడి ముఖం మీద ఎలా చిట్టి, భిక్షమయ్య బాబు భిక్షమయ్య బాబు అని అడిగాడు. బాబు రూపాయి కాఫీ తాగుతాను అన్నట్టుగా. అంటే ఇలా ముఖం దగ్గర పెట్టి అడుగుతుంటే కళ్ళకు కనపడుతుంది కదా చెయ్యి. ఆ చెయ్యి ఈయన చూసి, ఏమిటి నువ్వు భిక్షం ఎత్తుతున్నావు ఏమిటన్నట్ట. నేనేం బాబు ఏం చేయమంటావు అన్నాడు. వేషం మార్చేశాడు కదా, గుర్తిస్తాడా అని అభిప్రాయం. నువ్వు రోజుకి కనీసం ఒక 1500 మందికి భోజనం పెట్టి పోషించేటటువంటి వాడవు కదా, నువ్వు భిక్ష ఎత్తుతున్నావేటి, వేషం మార్చావా అని అడిగట. వీడి కళ్ళు అంటుకున్నాయి. ఏమిటి కారణం అంటే ఆ చేతిలో రేఖలు వాటి స్వరూపాన్ని చెప్పేస్తున్నాయి. ఇవాళ నాస్తిక శిఖామణులందరూ కూడా బయలుదేరి, అబ్బాయి అది తప్పు ఇది రైటు అని చెప్పే వాళ్ళని వీటిని ఏమని చెప్పాలి? గరుడ రేఖ చేతిలో ఉంటే నేను అనుకున్నాం పామును వెళ్ళి చక్కగా ఇలా దువ్వి పట్టుకుంటాడు పడగ విప్పిన దాన్ని, వాడిని ఏం చేయలేది. ఆ రేఖను గుర్తించగలిగిన వాడు కావాలి. ఆ చేతిలో ఉన్నవాడెవడో వాడిని మనం గుర్తించాలి. ఇంతకంటే విచిత్రం ఆ మహారాష్ట్రలో చెబుతారు, ఎదురుకాళ్ళ వాడు పుడతాడు. మామూలుగా శిరస్సు ముందొచ్చి పుడుతుంటారు పుట్టేటటువంటి పిల్లలందరూ, కాళ్లతో ముందొచ్చి పుట్టిన వాడు ఉంటాడట. వాడికి ఒక సహజ శక్తి ఉంటుందట. ఏమిటది అంటే, ఇక్కడ నీరు తీయగా ఉందా అక్కడ నీరు తీయగా ఉందా అనే నేలలో పరిశీలన వాడికి తెలిసిపోతుంది అప్రయత్నంగా. అట్లాంటి వాడిని వినియోగించి సముద్రం మధ్యలో ఉండే ద్వీపాల్లో వాళ్ళు నూతులు తవ్వారు. టాకాలు అంటారు వాటిని. ఆ నూతులో నీళ్లు తీయగా ఉంటాయి, చుట్టూ సముద్రం మధ్యలో గట్టును. ఆ మధ్యలో ఉంటూ ఉండేటటువంటి నీరు ఇంకా పెచ్చ కొబ్బరి నీరు కూడా అంత రుచిగా ఉండదు, అంత చక్కగా ఉంటాయి. దాన్ని ఎట్లా గుర్తించారయ్యా అని అంటే, ఇదిగో వీళ్ళని పంపించి అక్కడ నుంచోబెట్టి ఆ గట్టు మీద దాని ద్వారా గుర్తించారు అని చెప్పారు అక్కడ. ఇది సహజంగా ఒక్కొక్క శరీరంలో నిర్మాణ స్వరూపం. ఈ మనుష్య శరీర నిర్మాణం ఉందే, దీంట్లో శరీరం లోపల ఉండే అవయవాల్ని కొయ్యక్కర్ లేకుండగా పై బాహిరపు కొలతలతో చూచేసేటటువంటి విధానంగా సృష్టి చేశారు. ఎవడి చేత్తో వాడికే కొలత, ఎవడి బారలతో వాడికే కొలత, మొత్తం లోపల శరీరంలో ఏముందో అంతా చెప్పేసి వచ్చాయి. ఎంతంత సెంటీమీటర్స్తో సహా పెద్ద ప్రేగులు ఎంత పొడుగున్నాయి, చిన్న ప్రేగులు ఎంత పొడుగున్నాయి, రక్తం ఎంత ఉంది, మాంసం ఎంత ఉంది, అన్నీ అప్పటికప్పుడు. వాడి చిక్కిపోతే చిక్కినట్టుగా ఉంటాయి, బలిసిపోతే బలిసినట్టుగా ఉంటాయి. ఇంతటి నిర్మాణ స్వరూపం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే జరిగేటటువంటిది కాకపోవలసి వస్తుంది. అందుచేత సరే ప్రకృతంలోకి వస్తే చంద్రుడున్నాడు. ఈయన వాయవ్య దిక్కుకి అధిపతి అయినటువంటి వాడు. ఆ తర్వాత మణులలో ముత్యం అంటే ముత్యపు చిప్పలోంచి బయలుదేరినటువంటి ముత్యం, ఆర్టిఫిషియల్ ముత్యాలు అయితే లాభం లేదు, ఆ ముత్యపు చిప్పలోంచి బయలుదేరినటువంటి ముత్యం అతనికి మణి అవుతుంది. తెల్లని వర్ణం కలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయన్ని చెప్పేటప్పుడు ద్యుతితనుశ్చంద్రస్థితాంగో యువా అని వర్ణించారు. ఎప్పుడూ ప్రకాశించేటువంటి స్వరూపంతో ఉంటాడు. ఆయన పేరే చంద్రుడు. చెది ఆహ్లాదే అని చంద్రుణ్ణి చూచి బాగులేడు అనేవాడు జగత్తులో ఎవడూ ఉండడు. అందరికీ ఆహ్లాదకారిగానే ఉంటాడు. ఏ అమ్మాయి ముఖం వర్ణించినా కవులందరూ చంద్రముఖి అని పిలుస్తారు. అంటే చంద్రుడితో పోలికే అక్కడికి చాలా పరిపూర్ణమైనటువంటిది అన్నమాట. అట్లాగే తెల్లని శరీరం కలిగినటువంటి వాడు ఎప్పుడూ యువావస్థలోనే ఉంటాడు. అతడికి బాల్యం వార్ధక్యం ఏమీ లేవుట ప్రత్యేకంగా. ఆ తర్వాత ఇతడికి అధిదేవత ప్రత్యధి దేవతల దగ్గరికి వచ్చేటప్పటికీ జలములు అధిదేవతలు, రుద్రుడు గౌరీదేవి ప్రత్యధి దేవతను, వీరి యొక్క స్వరూపం. కనుకనే జలదేవతావాచకములైనటువంటి మంత్రములతో అధిదేవతను, గౌరీదేవిని చెప్పేటటువంటి మంత్రంతో ప్రత్యధి దేవతను వారి పక్కల్ని ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఇతడి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అనంటే ధవళ చామర కీర్తి దయామనస్సుఖ కళా జననీ మనసామపి విధుబలా బలయోగ విమర్శత కృతి కళా నిపుణ సుఖమాదిశేత్. తెల్లని చామరములు, ఆ తెల్లని చామరములతో చామరం అంటే దేవుడి దగ్గర ఉంటాయి చమరీ మృగము యొక్క తోకతో నిర్మాణం చేసిన విసిరికర్రలు లాంటివి, ఆ వెండి పట్టు ఉండి దాంతో ఇలా ఇలా విసురుతూ ఉంటారు దేవుళ్ళ దగ్గర. అటువంటి చామరములతో వేసబడేటటువంటి గౌరవం పొందుతాట ఆయన యొక్క అనుగ్రహం వల్ల. కీర్తి, చక్కనైనటువంటి కీర్తి కలుగుతుంది. దయ, మనస్సు సంబంధించినటువంటి గుణాలు ఇవన్నీ కూడాను. ఆ మనస్సు పవిత్రమైనటువంటిది అయితే దయ కలుగుతుంది. ఎవడో విధిలో పడిపోయినాడు, అయ్యో నాయనాను లేవతీయాలనే బుద్ధి కలిగి ఉండడం, అట్లాగే మనస్సునకు సుఖాన్ని కలిగింపచేయడం, దాంతోపాటుగా తల్లి యొక్క ఈ జాతకుని యొక్క తల్లి యొక్క ఆరోగ్య సుఖాదులు, ఆయుర్దాయము ఇవన్నీ కూడా వీడి యొక్క చంద్ర లగ్న బలాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలి అని చెప్పారు. దాంతోపాటుగా ఏమంటారంటే కృత కళా నిపుణ అని, చంద్రబలం బాగుంటే మంచి సంగీతం, మరి లేకపోతే కళలు, బొమ్మలు వేయడం, ఇలాంటి కళల్లో కూడా మంచి నైపుణ్యాన్ని పొందేటటువంటి వాడు అవుతాడు అని చంద్రుని యొక్క ప్రత్యేక స్వరూపాన్ని వర్ణించారు. ఇతడు బ్రాహ్మణ క్షత్రియుల కంటే వైశ్యులకు ఎక్కువ ఉపకరించేటటువంటి వాడవుతాడు. ఇతడు ఎప్పుడూ సుందరమైన నూతనమైన పల్చని వస్త్రాలని ధరిస్తాడు. ఎందుకయ్యా ఆ ముక్కలు చెప్పడం అంటే, చంద్రగ్రహ ప్రీతి కోసం ఇచ్చేటప్పుడు మంచి పల్చని మిసమిసమిసలాడిపోతూ ఉండేటటువంటి వస్త్రాలని దానం చెయ్యాలి. నిన్న చెప్పుకున్నప్పుడు సూర్యుడి విషయంలో అయితే కొంచెం దళసరిపాటి ముతక వస్త్రాలను ఇవ్వాలి అనని చెప్పుకున్నాం. ఈయన చల్లని కిరణాలు కలిగిన వాడు కదా, పెద్ద దళసరిపాటి బట్టలు ధరిస్తే ఆ చల్లని కిరణాలు మనకేం ఉపయోగించవు. ఏసీ రూమ్లో కూర్చున్నా ఒక గొనుగుడ్డ కప్పేసి కూర్చుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా, ఇక్కడ చెమట్లెట్టడం మామూలే అవుతుంది. కనుక నూతన చారు చేయాలహా అని. ఇతన్ని పూజించేటప్పుడు ఎక్కడ చేయాలయ్యా అంటే, ప్రత్యేకంగా చంద్రుడి గుడి కట్టాలి అని అనుకుంటే ఓ చెరువు నదో ఆ ప్రక్కనున్నటువంటి జలాశయ స్థానములలో అతన్ని పూజ చేయాలి ప్రత్యేకంగాను అని. ఆ తర్వాత విహారస్థ ఇతడు బ్రాహ్మణ జాతి వ్యక్తి. ఈ సూర్యుడైతే క్షత్రియ జాతి వ్యక్తి, ఇతడు బ్రాహ్మణ జాతి వ్యక్తి. వేదాల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి, మహారాజు గారికి అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ఇవి చేసినప్పుడు, అభిషేకాన్ని చేసేటప్పుడు అక్కడ ఏమంటారంటే, ఏషవో భరత రాజా సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజా అని, ఓ ప్రజలారా, భరత అంటే ఓ భరతదేశీయులారా అని అర్థం అన్నమాట. అక్కడ ఈ ప్రభువు మీ అందరికీ రాజయ్యా అన్నాను. అధ్వర్యుడు చెబుతాడు ఈ మంత్రాన్ని, మాకు ఎవరయ్యా, మాకు ఇతడు ప్రభువు కాడు, మరెవరు? సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజా, సోముడు చంద్రుడు మాకు రాజు. అందుకే ద్విజాధిపతి అని రాస్తుంటారు చంద్రుని గురించి ఎప్పుడు చెప్పినా. ఆ తర్వాత స్త్రీగ్రహము పురుషగ్రహము అని భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సూర్యుడు పురుషగ్రహం, ఏమిటి దీనివల్ల ప్రయోజనము అంటారేమో, సూర్యగ్రహం దశానాథుడుగా ఉన్నప్పుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పురుషగ్రహమే దశాంతర్దశానాథులుగా ఉన్నప్పుడు సంతతి కలిగితే అబ్బాయి కలుగుతాడు, స్త్రీగ్రహాలు కలిగినప్పుడైతే అమ్మాయిలు కలుగుతారు, ఇది తేడా అన్నమాట. అందుచేత ఇతడు స్త్రీ స్వరూప గ్రహము అన్నారు ఈ చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి. ఇతడు ఔషధులకు చాలా ప్రభువైనటువంటి వాడు అన్నది. ఔషధీ ప్రభుత్వం ప్రత్యక్ష సిద్ధమే, సూర్యకిరణాలు చంద్రకిరణాలు ఔషధుల మీద పడితే అవి బాగా మొలుస్తాయి. అవి రెండూ లేకుండా పెట్టామనుకోండి, సూర్యకిరణాలు పడకపోతే ఔషధుల యొక్క వృద్ధి బాగా రాదు, పెరగవు. చంద్రగ్రహం యొక్క ప్రభావం దాని మీద పడకపోతే ఔషధి శక్తి అట్టే ఉండదు, మిరియం ఘాటు ఉండదు, మిరపకాయ కారం ఉండదు. రెండేళ్ల క్రితం తీపి మిరపకాయలు వచ్చాయి, అవి పెట్టేసి ఆవకాయలు పెట్టేస్తే సర్వభృష్టిగా తయారయ్యాయి. ఏమిటి కారణము అంటే, చంద్రగ్రహ ప్రభావం దాని మీద పడని చోట్ల పెరిగితే, వాళ్ళు విత్తనాలు మార్చారు వేరే విషయం, చంద్రగ్రహ ప్రభావం పడకపోతే కారం కారంగా ఉండదు, మిరియం ఘాటుగా ఉండదు. అంటే ఆ ఔషధుల యొక్క శక్తి దాంట్లో పరిపూర్ణంగా రాదు అని చెప్పారు. అది అతడి యొక్క ప్రత్యేకత. అందుచేత ఔషధి ప్రభువులు అని పిలిచారు వారిని. వీరి యొక్క పంచభూతాధిపత్యంలో వీరి యొక్క ఆధిపత్యం దేని మీద కనపడదు, అది విశేషం. ఆ తర్వాత దైహికమైనటువంటి శరీర ధాతువులలో రక్తమునకు అధిపతి చంద్రుడు. అంటే రక్తదోషాలు ఎక్కడైనా వచ్చాయి అని అంటే అవి చంద్రశాంతిని పొందింప చెయ్యవలసినవి అని అర్థం. కుజుడికి కూడా రక్తం మీద ఆధిపత్యం ఉన్నది. అంటే ఆధిపత్యం ఎట్లాంటిది, కుజమహాదశ లేదా కుజుడు దృష్టి పడింది అన్నప్పుడు రక్తం బయటకు వచ్చేటట్లుగా దెబ్బలు తగులుతాయి అని అర్థం. అది వాస్తవం కూడా. నేను ఒకసారి నా జాతకం ఏదో కావలసిన ఆయన ఒక ఆయన చూసి నేను చూపించకపోయినాను, రే నీకు ఇప్పుడు కుజదోషం పెట్టింది, ఆయన చేత ప్రయాణాలు అవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సమా, రక్తం బయటకు వచ్చేసేటటువంటి దెబ్బలు తగులుతాయి అన్నాడు. అప్పట్లో నాకేదో చిన్న అనారోగ్యం ఉండి దానికి పోనీ ఆపరేషన్ చేయించేస్తాను రా ఇప్పుడు అన్నాను. మంచి పని అన్నాడు పాపం. తీరా ఆపరేషన్ చేయిస్తే 18 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు ఈ 18 కుట్లలోనూ 10వ రోజు దాకా చూసినా 12వ రోజు దాకా చూసినా ఆ కుట్లు ఏమి అతుక్కుంటున్నట్టు కనపడక 12 రోజులు అయిపోయింది. అప్పట్లో ఈ శరీరంలో ఇమిడిపోయేటటువంటి ధారములు లేవు, కుట్లు విప్పాలని చెప్పి ఆయన విప్పేస్తే 18 కుట్లు ఇలా విచ్చిపోయాయి. కేవలం మామూలు కురుపో పుండో తగిలితే ఎలా కుడుకుపోవాలో అలాగా 15 రోజులు పట్టింది ఆ పుండు తగ్గడానికి. ఓహో, కుజ ప్రభావం ఇలా ఉందా, మనం కేవలం ఏదో ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది అనుకున్నాం అని నేను కూడా కొంచెం కంగారు పడ్డాను. శాంతి చేయించలేదు అప్పట్లో, ఎందుకంటే అప్పటి పరిస్థితి ఆర్థిక పుష్టి అవి ఏమీ లేకపోయినాయి. మరి ఏదో కారణం ఏదైతేనేమి ఆర్థిక అక్కడ శాంతులు చేయించలేదు, అది దాని యొక్క విశేషం. రసములలో లవణ రసానికి అతడు అధిపతి. అదేమిటండి ఉప్పు ఆయనకి ప్రభావం చూపించడం ఏమిటి, చంద్రుడు కదా అని అంటే ఉప్పుకి ఆ విశేషం ఉన్నది. సరిగ్గా మీరు చూడండి, కావాలంటే కూర ఉప్పు వేయకుండా తీసేసి అక్కడ పెట్టండి, అసలు కూర ఉప్పు వేయకుండా తయారు చేసి అక్కడ పెట్టేయండి, సగం కూర పక్కనెట్టి అందులో ఎంత ఉప్పు కలపాలో అంతా కలపండి, మిగిలింది కలపకుండా ఉంది కదా. రెండింటికేసి సరిగ్గా పరిశీలన చేసి చూచినట్లయితే దీనికి ఉండే సౌందర్యం దానికి ఉండదు. ఈ మాట నేను చెప్పటం లేదు, లావణ్యము అని అంటుంటారు లోకంలో. లవణము యొక్క స్వభావమే లావణ్యము అనండి. అంటే లావణ్యం అంటే శరీరం అందంగా కనపడడం. అంటే సబ్బెట్టి రుద్దకపోయినా ముత్యము ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా ప్రకాశించడాన్ని లావణ్యము అని పిలుస్తారట శాస్త్రకర్తలు చెప్పారు. అది శరీరంలో ఒక అవయవం ఏమీ కాదు, ఆ శరీరం ఎప్పుడూ నిగనిగనగలాడుతూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అట్లా ప్రకాశించడాన్ని లావణ్యము అన్నారు. అది ఈ లవణ స్వభావం చేతనే వస్తుంది. అధికమైతే మళ్ళీ అది వేరే ప్రమాదాలకు ఇస్తుంది. ఏదైనా అంతే కదా అండి, ఏదైనా అధికం చేస్తే అది లోకంలో ఇబ్బందిని కలిగింపచేసేదే అవుతుంది. కనుక ఇది లవణ రసానికి ఇతడు చాలా అధిపతి అయినటువంటి వాడు అనని. అంటే సర్వత్రా సౌందర్యాన్ని సమకూర్చడం, సర్వత్రా రుచిని సమకూర్చడం, ఈ రెండు లక్షణాలు ఆయనలో ప్రత్యేకంగా ఉన్నాయి. బొత్తిగా ప్రమాణంలో అయితే ఉప్పయ్యరు తప్ప ఈ ఇవ్వబో కాజాలు లేకపోతే ఇవ్వబో కొన్ని చేస్తుంటారు. తీపి పిండి వంటల్లో కూడా లైట్గా లవణం యొక్క సంపర్కం ఉంటూనే ఉంటుంటుంది సామాన్యంగా. సరే, ఈ విధంగా చంద్రుడి యొక్క స్వరూపాన్ని వారు వర్ణిస్తున్నారు. ఇతడికి విశేషం ఏమిటి అనంటే మనస్సునకు అధిపతి అయినటువంటి వాడు. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, ఉంటే దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు, లోకంలో అందరికీ అనుభవమే. అది సైంటిస్టులు కూడా ఈ మధ్యకాలంలో ఆ చంద్ర ప్రభావం మనస్సు మీద ఉండి ఏ విధంగా పరిణమింపచేస్తుందో చెప్పారు. ఉదాహరణ, యాక్సిడెంట్స్ అన్నీ కూడా అమావాస్యకి పూర్ణిమకి ఒకరోజు ముందు వెనకల్లో ఎక్కువ భాగం జరుగుతున్నాయి అన్నారు. 90% మిగిలిన యాక్సిడెంట్లన్నీ 10% అమావాస్య అమావాస్య ముందు వెనకల రోజులు, పూర్ణిమ పూర్ణిమకు ముందు వెనకలు ఉండే రోజులు, వీటిలో యాక్సిడెంట్స్ 90% అవుతున్నాయి అన్నప్పుడు 90 కాకపోతే 70 ఏదో అనండి, మొత్తం మీద బాగా ఎక్కువ దాంట్లో జరుగుతున్నాయి. ఏమిటి దీనికి కారణము అని విచారణ చేస్తే, మన శాస్త్ర దృష్ట్యా వేదాధ్యయనం చేసేటటువంటి వారు చతుర్దశి అమావాస్య పాడ్యమి వీటిని అనధ్యయనములు అని అంటారు. అమావాస్య గురుం హంతి, ఆ రోజున కొత్త పాఠాలు చెప్పడం ప్రారంభిస్తే గురువు గారికి ప్రమాదం. శిష్యం హంతి చతుర్దశి, చతుర్దశి నాడు కొత్త పాఠాలు నేర్చుకుంటే శిష్యునకు ప్రమాదం. ప్రతిపదు పాఠనాశిని, అమావాస్య అష్టమీది గురు హంతి, అమావాస్య ఉభయం హంతి, గురు శిష్యులు ఇద్దరికీ కూడా ప్రమాదమే. అమావాస్య అంటే పౌర్ణమి కూడా లెక్కే, ఆ చివరి రోజులు కనుక. ప్రతిపదు పాఠనాశిని అని, సీతాదేవిని హనుమంతుడు చూచినప్పుడు రామాయణంలో ఆ సీతమ్మను చూచి పాడ్యమినాడు చదువుకునే విద్యార్థి యొక్క చదువులాగా కృషించిపోయి ఉంది రా సీతమ్మ అన్నాడు ఆయన. అంటే పాడ్యమినాడు కొత్త పాఠాలు నేర్చుకుంటే ఆ చదువు నానాటికి తీసిగట్టులోకి పెడుతుంది, తప్పిస్తే వృద్ధిలోకి వెళ్ళదు అని. ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాంగత అని వర్ణిస్తాడు ఆయన. ఇది మనకి ప్రాచీనులు చెప్పింది. అంటే చదువుకోవడానికి యోగ్యమైన మనస్సు ఆ సమయంలో ఉండదు కనుక, చెప్పిన విషయాన్ని గ్రహించగలిగిన మనస్సు ఉండదు కనుక అప్పుడు అనధ్యయనములు అని పేరు. మనకి నెలకి 8 రోజులు పూర్వం సెలవులు ఇచ్చేవారు శనాదివారాల పేర్లు చెప్పి. ఈ 8 సంఖ్య రావడానికి కూడా ఇదే కారణం. అష్టమి చతుర్దశి పూర్ణిమ పాడ్యమి 4 నెలలో 8 రోజులు సెలవులు కాబట్టి శనాదివారాలు 2 ఇచ్చేద్దామని వాళ్ళ సంప్రదాయ ప్రకారం వీకెండు వీక్ స్టార్టింగు అంటూ వాళ్ళకి ఏవో ఉన్నాయి. ఇవి ఆ ప్రకారంగా ఆ 2 రోజులు సెలవులు ఇవ్వడం ప్రారంభించారు. 8 సెలవులు నెలకి ఖాయం, 22 రోజులే వర్కింగ్ డేస్ అన్నమాట. ఇది శాస్త్రంలో సమ్మతమైనటువంటి మాటే. అయితే తిథులకు చెప్పారు వారు, వీళ్ళు వారాలకి వాళ్ళ సంప్రదాయ ప్రకారం పెట్టుకున్నారు. వారములలో ఈ చదువు చదివితే ఇది, చదవకపోతే ఇది అనే నిషేధాలు ఏం లేవు, తిథులకు మాత్రం ఉన్నాయి. ఏమిటి కారణము అని, పూర్ణిమ నాడు చంద్రుడు పరిపూర్ణంగా తన కాంతినంతని వెదజల్లుతాడు. పరిపూర్ణమైనటువంటి కాంతిని వెదజల్లినప్పుడు దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అమావాస్య నాడు పూర్తిగా 0, అప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఎప్పుడూ మధ్యస్థంగా పెడుతూనే ఉండాలి కనుక. ఆ కారణం చేత దానికి పూర్వోత్తర దివసాలు, వీటిని మనఃకారకుడైనటువంటి చంద్రుని యొక్క పూర్ణత్వము సర్వాత్మన కనపడకపోవడము అనేవి రెండు ఉంటున్నాయి కనుక అనధ్యయనములు అని పెట్టారు వారు. ఈ మనస్సునకు విద్యాగ్రహణ శక్తి కోల్పోతాడు కనుక అని. ఆ మనస్సు అనేటటువంటిది ఆ సమయంలో వంకర మార్గాల్లోకి పెడుతూ ఉంటుంది కనుక ఆ సమయంలోనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పారు వాళ్ళు కూడా. మరి సైన్సు ఇది సరిపోతూనే ఉన్నది, ఎక్కడా తేడా ఏమీ కనపట్టలేదు. పరిశీలించిన చోట్లల్లో చాలా చోట్లల్లో ఇలా సరిపోతూ ఉంటుంది. సరే ప్రకృతంలోకి వస్తే మనఃకారకుడు అవుతాడు ఆయన అన్నారు. ఇతడికి శత్రువులు లేరు. అసలు గ్రహ సముదాయంలో ఏదో సూర్యుడికి శనికి వైరం పడదు వాళ్ళిద్దరికీ కూడా, అట్లాగే బుధుడికి బృహస్పతికి పడదు. ఇలా ఏవో కొన్ని కొన్ని శత్రుత్వాలు ఉన్నాయి, కానీ ఇతడికి మాత్రం గ్రహమండలంలో ఎవ్వరితోటి శత్రుత్వం లేదు. ఇతడికి శత్రువులు ఉన్నారు, ఇతడు శత్రువుగా భావించేవాళ్ళు ఉన్నారు. బుధుడు ఇతన్ని శత్రువుగా భావిస్తాడు, కానీ ఇతడు మాత్రం ఎవరిని శత్రువుగా భావించడు. ఇది అతడి యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత కారకత్వంలోకి వచ్చేటప్పటికి చంద్రుడి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే, మనఃకారకుడు అనే అతని యొక్క స్వరూపాన్ని వర్ణించి చెప్పారు. ఆ తర్వాత సంచారశీలహాగా మృదువాక్ వివేకీ సుభేక్షణ చారుతర స్థిరాంగ సదైవ ధీమాన్ తనువృత్తకాయ కఫానిలాత్మా చ సుధాకర స్యాత్. సంచారశీలుడు ఎప్పుడూ తిరుగుతూ ఉండడమే. మామూలుగా చంద్రగ్రహం కూడా తిరుగుతూనే ఉంటుంది మనకి చంద్రమండలం యొక్క స్వరూపాన్ని చూస్తే. సంచారశీలుడు అవ్వడానికి ఇంకో కారణం ఏమిటి అనని చమత్కారంగా ఆలోచిస్తే, ఇతనికి భార్యలు ఎంతమంది? 27. మరి తిరగాలి కదా, అందరికి వెళ్ళాలి కదా. రెండవది, ఇంతమంది భార్యలను పోషించాలి అనుకున్నటువంటి వాడు ఓ చోట కూర్చుంటే తెలియలే పనే ఇది. ఐశ్వర్యం ఉన్నా కుదరనటువంటి పని, వాళ్ళకి కావలసినటువంటి పదార్థాలను సమకూర్చడంలో తిరుగుతూ ఉండవలసిందే. అందుచేత కూడా సంచారశీలహాగా మృదువాక్, మాట చాలా తీయగా మెత్తనిగా ఉంటుంటుంది. మాటలో పదునుంటే ఉండవచ్చు, ఏదో చాణక్యుడు మాటలంటారు. అతను ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఏదో మాట్లాడడంలో, ఏమయ్యా నువ్వేమీ చెప్పినట్టు వింటలేదుట, ఇలా ఇబ్బంది పెడుతున్నావట మహారాజుని. దూరం నుంచి చూస్తే నవ్వుతూ మాట్లాడుతున్నాడు, ప్రేమతో అనిపిస్తుంది. మాటల్లో కరుకు ఎంత ఉందంటే, మరి ఇలా అయితే మహారాజు గారి కోపాన్ని కూడా రుచి చూడవలసిన పరిస్థితి వస్తుంది సుమా. అంటే అర్థం ఏమిటి, చావకట్టి చెవులు మోసి జైల్లో పారేస్తాము. ఇలాగా మాట మెత్తగా ఉంటుంది, లోపల మాత్రం పదును బాగా ఉండేటటువంటి వాక్కు కలిగినటువంటి వారు. చంద్రబలం బాగా ఉంటే అలాంటి మాటలు మాట్లాడడం చేతనవుతుందన్నమాట. వివేకి, మంచి వివేచన జ్ఞానం పూర్తిగా కలిగినటువంటి వాడు అతడు. మంచి శుభమైన దృష్టి కలవాడు. చంద్రదృష్టి పడింది అంటే చాలా దాంట్లో వర్ణిస్తారు, చంద్రబలం తారాబలం చంద్రబలం తదేవా అని. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే తారాబలం చంద్రబలం అన్నీ ఉన్నట్టే అని. చంద్రబలం అంటే ఏమిటి అని విచారణ, ప్రతి ముహూర్తానికి చంద్రబలం ఉండాలి. నక్షత్రబలం అంటే మామూలుగా నక్షత్రం మంచిది అవ్వడం, తార బాగుండడం, ఏదో 1, 3, 5, 7 తారలు మంచివి కావు అని అంటాం. 1వ తార చాలా వాటికి మంచిది, ఒక్క కొన్ని మాటికి మాత్రం మంచిది కాదు. అలాగే ఇవన్నీ చంద్రుణ్ణి బట్టి వచ్చేటటువంటివి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని బట్టి వచ్చేటటువంటివి ఈ తారలన్నీ కూడా. చంద్రబలం ఉన్నట్టయితే తల్లి శిశువును ఎట్లా రక్షించుకుంటుందో అట్లా రక్షిస్తాడు అని చెప్పారు. చంద్రబలానికి తల్లి శిశువును రక్షించడం అంటే మానవ స్త్రీలను ఉదాహరణ ఇవ్వలేదు వారు, పిల్లి కోతి ఇలాంటి వాటిని ఉదాహరణ ఇచ్చారు. మరి ఆవు కూడా ఆ దూడను ప్రసవించిన కొద్ది సమయంలో, అంటే సుమారు 5-6 వరకు ఆ దూడని మనం ఏదైనా ఇబ్బందిని కలిగింపచేస్తున్నామనే మా ఆలోచన దానికి కలిగితే ఎంతటి సాధు జంతువు ఎప్పుడూ తాపుపోటు ఎరగని ఆవు కూడా వచ్చి కుమ్మేసి చంపేస్తుంది. అంత ప్రత్యేకత. ఆ అనురాగం లేకపోతే జగత్ సృష్టి జరగదు. తల్లి తండ్రి తిండి మానేసైనా కొడుకును చదివిస్తున్నారు, కొడుకుని పోషిస్తున్నారు, పిల్లవాడిని పెంచుతున్నారు అనేటటువంటి లోకానుబంధం, ఆ ప్రేమ ఉంటేనే కదా సృష్టి జరిగేది. లేకపోతే వీడికి రేపటి నుంచి పాలు పోయడం ఎలాగరా బాబు గారు కొనేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే ఓ చదువు చదివేస్తారు, పక్కన బారేస్తారు, ఎన్నో వింటున్నాం కేసులు లోకంలో. అటువంటి ప్రమాదం వస్తే బ్రహ్మదేవుడు సృష్టి అసలు ఏమీ చేయలేడు ఇంకా. అందుచేత ఈ మానవ అనుబంధంలో తండ్రి కొడుకును ప్రేమించినట్టుగా, తండ్రి కొడుకును రక్షించినట్టుగా, తల్లి కొడుకును రక్షించినట్టుగా అని వాళ్ళని ఉదాహరణమిస్తూ ఉంటారు ప్రత్యేకంగా. మరి పంది కూడా ఆఖరికి ఆ చిన్నపిల్లల్ని ఏదైనా చేస్తున్నట్టు కానీ, కుక్క కూడా ఆ పిల్లల్ని ఏదైనా చేస్తున్నట్టుగా కనుక కనపడితే మొత్తం చీరేస్తుంది తప్ప ఏ కొంచెం అట్టే పెట్టదు. అంతటి పితృ మాతృప్రేమను గురించి వర్ణిస్తారు అట్లాంటి వాడు ఆయన అని. దాంతోపాటుగా చాలా సుందరమైనటువంటి వాడు. చంద్రుడు అందంగా లేడని ఎవరో అనరు కదా లోకంలో. ఆయనకు మచ్చ ఉంది, ఉన్నా సరే అది ఆయన ఏమంటారంటే మరి దీని పేరేమిటి, చంద్రుడికి ఉంటూ ఉండేటటువంటి గుణ సముదాయంలో ఆ మచ్చ అది కూడా అందమేనయ్యా అన్నాడు. చూడండి ఆడవాళ్ళని వర్ణిస్తూ ఇక్కడ ఏదో చిన్న బుడిపిలాగా ఏదో ఉంటుంది, అది కూడా ముఖానికి అందమే వచ్చిందయ్యా అంటే మిగిలిన లక్షణాలన్నీ అందంగా ఉంటుంటే ఇది పెద్ద అందాన్ని ఇస్తుంది, దోషాన్ని ఇవ్వకపోవడం సరికదా. అట్లాగా ఆ మచ్చను కూడా ఆయన వర్ణించారు. దీనిని గురించి వేదంలో ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు. ఏమిటి అనని, పృథివీ అంతరిక్షం ఈ రెండు కూడా పూర్వం కలిసిపోయి ఉన్నాయట. ఈ కలిసిపోయి ఉన్నటువంటివి విభాగం చెందవలసి వచ్చింది. మరి సృష్టి అవ్వాలి కదా, భూమి అంతరిక్షం కలిసిపోతే భూమి మీద మనం ఎట్లా ఉంటాం, ఆ ఉండడం ఈ దీని మీద ఇంకో లోకం కలిసిపోయి ఉన్నది, దీన్ని విడగొట్టాలి. దేశమ్యా మాత్రమే కమహ్రవ్యైతాకం సమ్యా మాత్రమే కమహ అని శమ్య అని ఒక పాత్ర ఉన్నది ఆ యజ్ఞంలో, అది సరిగ్గా ఈ పాటి పొడుగు ఉంటుంది, బాహుప్రమాణం అని చెబుతారు గదాకారంలో ఉంటుందట అది. ఆ పైన చిన్న బుడిపి, దానికి ఏదో చిన్న పైకి మేకులాగా పైకి తీసుకొచ్చి గదాకారంగానే తయారు చేస్తారు. దాని పరిమాణం విడిపోవడం ప్రారంభించాయట, పృథివీ అంతరిక్షము కూడాను. ఇలా విడిపోతూ ఉంటే వాళ్ళ రోజుకు రోజుకి అంతంత దూరం ఎదుగుతోందనమాట. ఆ వెళ్ళిపోయేటప్పుడు చూడండి, ఇద్దరు స్నేహితులు అత్యంత ప్రేమికులైనటువంటి వారు, మా నాన్న అమెరికా వెళ్ళిపోతున్నాడు రా, ఉద్యోగం వచ్చిందిట, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు అనుకునే పరిస్థితులలో నీ గుర్తుగా నాకు, నా గుర్తుగా నీకు ఏదైనా కానుకల దగ్గర ఎట్టుకోవాలి అని వాడు వస్తువు వీడు, వీడు వస్తువు వాడు మార్చుకుంటారు. అట్లా మార్చుకోవడంలో ఆ భూమి యొక్క సారం దాన్ని చంద్రుల్లో పెట్టారట, అదే ఆ మచ్చ. అలంకార శాస్త్రజ్ఞులు వర్ణించేటప్పుడు భూఛాయమైచ్ఛన్పరే అన్నారు. అది ఒక మచ్చని కొంతమంది అన్నారట. అంకం కేపి శశంకిరే, అదో పుట్టుమచ్చ లాంటిదయ్యా అన్నారట కొంతమంది. అలా కాదయ్యా, అది లేడీ అని కొంతమంది అన్నారట. చాలా రకాలు చెప్పుకొచ్చారు. ఆ చెప్పుకోవడంలో భూ జలనిధే పంకం పరేమేనిరే అన్నారు. ఎక్కడి నుంచి పుట్టాడు చంద్రుడు, ఆ ఉత్పత్తి కూడా చెప్పుకోవాలి కదా. సముద్ర మథనం చేసేటప్పుడు అందులోంచి సర్వ ఔషధి మిశ్రితమైన క్షీర సముద్రంలోంచి ప్రాదుర్భావం చెందాడు. లక్ష్మీదేవి పుట్టిన తరువాత పుట్టాడు కాబట్టి ఈయన తమ్ముడు అన్నగారు కాదు అని చంద్రుణ్ణి వర్ణిస్తారు. బాగుందంతవరకు. ఆ విడిపోయేటప్పుడు భూమిలో ఉంటూ ఉండేటటువంటి సారాన్నంతని గ్రహించి ఆ చంద్రుల్లో పెట్టారట. మరి స్వర్గ అంతరిక్ష లోకము యొక్క స్వరూపాన్ని ఏం చేశారయ్యా అని దాని సారాన్ని పట్టుకొచ్చి భూలోకంలో పెట్టారు. అదేమైంది, భూమిలో ఊషర క్షేత్రమైంది, అంటే చవిటి పర్ర, అంటే స్వర్గము కనుకది. స్వర్గంలో పంటలు ఉండవు. మీమాంసా శాస్త్రంలో దేవతలు కూడా ఇట్లాంటి యాగాలు యజ్ఞాలు చేయడం ఉందా లేదా అని విచారణ వచ్చింది. అసలు కర్మాధికారం ఉందా లేదా అని విచారణ వచ్చింది వాళ్ళకి. అంటే కర్మాధికారం వాళ్ళు కర్మలు చెయ్యరయ్యా అన్నారు కుమారుల భట్టపాదులు. ఏమి అని, అద్రవ్యాహితే అని. వాళ్ళు చక్కగా పాలు లేదా ధాన్యం వీటిని దంచడం, దాటితో రొట్టె ముక్కలు వేయడం ఇవేం లేవు వాళ్ళకి. అక్కడే ఉన్నాయి, మనం పెడితే నైవేద్యం చేస్తే హోమం చేస్తే అది పెడుతుంది వాళ్ళకి, అంతే తప్ప వేరే ఆహారం లేదుట వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఆకలి లేకుండా ఉండడం కోసం అమృతాన్ని ఇచ్చారు అన్నారు. ఎంత ఆకలి లేకపోవచ్చు, కానీ లోకంలో చూడండి మధ్యాహ్నం నిద్రపోయి లేస్తాం, అది లేచినప్పుడు నోట్లో ఏదైనా అంత కారంగానో తీపిగానో వేసుకుని అన్ని మంచినీళ్ళ చుక్కలు తాగితే ఇప్పుడు చెప్పండి అంటాం. ఆ నిద్ర లేచినటువంటి ఆ దోషం పోవడానికి ఆకలి కాదు, ఆకలి అయితే ఇంత తినాలి, ఇప్పటికి అంతే నోట్లో వేసుకుంటాడు. అల్లా వేసుకోవడానికి కూడా వాళ్ళకి కావాలి కదా, అది కూడా లేదు వాళ్ళకి. యాగం చేద్దాము అనంటే ద్రవ్యాలు లేవు, మధు చుట్టు కావాలి, లేకపోతే దీని పేరు పాలు కావాలి హోమం చేయడానికి, పెరుగు కావాలంటే ఇవన్నీ అక్కడెక్కడ వస్తాయి, కామధేను ఉంటే ఉండవచ్చుగాక, కామధేను ఉంటే అమ్మ పెరుగు కావాలంటే ఒక గ్లాసుడు పెరుగు వాడికి ఇస్తే ఇవ్వచ్చును గాక. అంతే తప్ప సహజంగా ఇట్లా ఉంటూ ఉండేటటువంటి పెరుగులు పాలు వాళ్ళకి లేవు. కనుక ఆ దేవతలకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి స్థితిని, పితృదేవతలకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి స్థితిని కూడా ఈ చంద్రుల్లో పెట్టారు. వాళ్ళు ఒక్కొక్క పని చెబితే అదేమిటండి ఇదేమో ఇంకోలా చెప్పారు కదా, అన్ని కారణాలు కలిపే ఉంటాయి, ఇక్కడ అభ్యంతరం ఏం లేదు. ఆ చంద్రుడు ఈ 27 భార్యలలో రోహిణీ నక్షత్రం ఆమెను చూచి ఎక్కువ వ్యామోహాన్ని చెందేవాడు. కాస్త ఎర్రగా బుర్రగా ఉంటుందేమో ఆవిడ, కాదని అనలేం. రోహిణీ చంద్ర దేవతలకు పూజ చేసే వ్రతములు కూడా కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా. ఈ అట్ల దద్ది తర్వాత 33 పున్నాలను అని అంటూ ఉంటారు లోకంలో. అక్కడ రోహిణీ చంద్ర దేవతల్ని వాళ్ళు ఉదయించిన తర్వాత వారికి పూజ చేసి నివేదన చేయడం అన్నమాట. వాళ్ళు దాంపత్యం కూడా చాలా అన్యోన్యం, చాలా బాగానే ఉన్నది. ఎంత సోదరి అయినా అందరూ అతడి భార్యలైనప్పుడు సవితి పోరు తప్పలేదు. మిగిలిన పిల్లలందరూ కూడా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ చంద్రుడు అతనికి ఇచ్చి మమ్మల్ని పెళ్లి చేశావు కానీ ఆ రోహిణి ఇంట్లోనే ఉంటున్నాడు ఎప్పుడు కూడాను అని కంప్లైంట్ చేశారు. చేసేటప్పటికి ఆయన కోపం వచ్చింది. ఈయన వెనక్కాలే వెళ్ళాడు పాపం, ఇది ఏదో కొంప మురిగే ప్రమాదం ఉంది ఏనని చెప్పి. 26 వెళ్ళిపోయినారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే 27 వెళ్ళిపోయినారు. అభిజిత్ అనే నక్షత్రాన్ని కూడా కలిపితేను. తీరా వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేశాడు, దుర్మార్గుడా మా పిల్లలు ఇలా అన్యాయం చేస్తావా, నువ్వు క్షయరోగి అయిపో అన్నాడు. ఆయన సుధామయమూర్తి, అమృతమయ స్వరూపుడు, అమృతం ఎక్కడ పుట్టిందో అక్కడే పుట్టాడు ఆయన కూడా. ఆ సుధామయమూర్తి అయ్యేటప్పటికీ ఆ క్షయరోగం వస్తే కళ్ళలు తగ్గిపోతాయి, బలం తగ్గిపోతుంది కదా మామూలుగా. అప్పుడు కాదు నాయన, నేను ఏదో రోహిణి ఎందే ప్రీతి కాదు, వీళ్ళ ఎందు కూడా ప్రీతి ఉన్నది, ఏదో ఆవిడ కొంచెం పెంకి లక్షణాలు కలిగి ఉంది కనుక ఏదో ఆమె యొక్క పెంకితనాన్ని ఆస్వాదించడం కోసం నేను ఆమె దగ్గర ఎక్కువ ఉంటున్నానని ఏదో సమాధానాలు చెప్పుకున్నాడు. సరే అయితే ఇప్పుడు ఈ క్షయరోగం వస్తే మొత్తం ఎవరికి వినియోగించని రీతిలో నేను క్షీణించిపోతాను కదా అని ప్రార్థిస్తే, సరే పూర్ణిమ నాటి వరకు పెరుగుతావు, పూర్ణిమ నుంచి అమావాస్య వరకు క్షయమైపోతావు అని వర్ణించారు. అయితే ఈ క్షయమైపోయేటటువంటి శక్తులు ఎక్కడికి పోతాయ్యా అని ప్రశ్న. అంటే పితృదేవతలకు ఈయనలో ఉంటుండే అమృతమయమైన ఆహారం అందుతూ ఉంటుంది అనని వాళ్ళకి ఏర్పాటు చేశారు. అందుచేత ఈ కళాక్షయం అంతా కూడా పితృదేవతలకు ఆహారంగా పెడుతూ ఉంటుంది అనని. ఇంకొక విశేషం ఉంది చంద్రుడి యొక్క స్వరూపాన్ని చెప్పడంలో. పూర్ణచంద్రుడు అని అంటుంటాం. ఈ పూర్ణచంద్రుడు అనేటటువంటి మాట ఒక రకంగా చెప్పాలి అనంటే కొంచెం తేడా ఉంది అక్కడ. పౌర్ణమి దేవతలు రెండున్నాయి వేదంలో, రాక అనుమతి అనని. పూర్ణచంద్రుడుగా వచ్చేటటువంటి రోజునకు రాక అని పేరు. రాకాచంద్ర రాకాసుధాంశు బింబము అని కావ్యాల్లో కూడా ఎక్కువగా వర్ణిస్తుంటారు. అనుమతి చంద్రబింబము అని ఎవరూ వర్ణించరు, అది ప్రసిద్ధి కూడా కాదు. ఏమిటి దీని తేడా అంటే, ఏ రోజున ఉదయప్రభృతి మళ్లీ ఉదయం వరకు పూర్ణిమ పూర్తిగా ఉంటుందో ఆ రోజున పూర్ణచంద్రుడు 16 కళలు కలిగి ఉంటాడు. ఇవాళ సాయంకాలం వచ్చిందండి పుణ్య పున్నమి, రేపు సాయంకాలం దాకా ఉంది, అంటే ఇవాళ రాత్రే పూర్ణిమ చంద్రుడు, రేపటి రోజున పూర్ణిమ చంద్రుడు కాదు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉన్నా. అప్పుడు ఒక కళావశిష్టు ఒక కళ తగ్గుతుందట కొంచెం, 15 కళలే ఉంటాయి. అలా వచ్చేటటువంటి ఆ చంద్రుడికి అనుమతి చంద్రుడు అని పేరు. పాపం ఈ భేదం ఎరగరు. కావ్యాల్లో చూసి ఓ ప్రొఫెసర్ గారు ఒకసారి రాక అంటే కార్తీక పూర్ణిమ అర్థం అన్నాడు. బాబు రాక అంటే కార్తీక పూర్ణిమ అని అర్థం ఎక్కడా లేదండి, పూర్ణిమ అని అర్థము. పూర్ణిమలు రెండు రకాలు, ఒకటి రాక, రెండవది అనుమతి అని ముద్దుగా చెప్పాను పాపం. అది అట్లా కాదు ఇంతే అన్నాడు చిత్తం. మీరు ప్రొఫెసర్ని కాబట్టి నువ్వు విను అంటే వినాలంతకంటే వేరే కారణం ఏం లేదండి అందులోను. వాళ్ళు మామూలుగా లోకంలో వాళ్ళకి చెబితే చెప్పుకోవచ్చును తప్ప వేదానికి విరుద్ధంగా చెబితే ఒప్పుకోం కదా. రాక అంటే పూర్ణచంద్రుడు ఉన్న పూర్ణిమ అని అర్థం అన్నమాట. అట్లాగే అమావాస్యల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రెండు అమావాస్యలు ఉన్నాయి, శనివాలి కుహు అని. ఇవాళ ఉదయం నుంచి సాదృష్టేందు శనివాలి సా నష్టేందు కళ కుహు అని. ఇవాళ ఉదయం మొదలుకొని రేపు ఉదయం వరకు అమావాస్య ఉంటే ఆ రోజున చంద్రుడు 15 కళలు కూడా కనబడకుండగానే ఉంటాడు. అట్లా కాకుండా ఇవాళ మధ్యాహ్నమో సాయంకాలమో ఎప్పుడో వచ్చి రేపు మధ్యాహ్నం దాకానో సాయంకాలం దాకానో ఉంటే ఏకకళావశిష్ఠుడై కనబడతాడట. అది మనకి కళ్ళకి గోచరించేది కాదు. 16 కళలలో పదిహేను రోజులు పదిహేను కళలు క్షీణమవుతాయి, పదిహేను కళలు వృద్ధి పొందుతూ ఉంటాయి, కానీ ఒక కళ మాత్రం ఎప్పుడూ పోదు. అంటే చంద్రుడు సజీవ స్వరూపమే, అది కేవలం చైతన్యంతో కూడుకుని ఉన్న స్వరూపమే. అది శాపవశం చేతనండి పితృదేవతలకు ఈ కళలను ఇచ్చేటటువంటి కారణమనండి. ఏదైనా మొత్తం మీద క్షీణత్వం పొందడం, వృద్ధి పొందడం అనేటటువంటివి రెండు లక్షణాలు అక్కడ ఉన్నాయి. ఆ పొందడంలో దానికి ప్రత్యేకమైన వేదంలో ఇష్టి చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఉంది, అభ్యుదితే ఇష్టి అని. సోమయాగాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే సామాన్యంగా అది ఎవరు ఆచరించవలసిన అవసరం ఉన్న ఇష్టి కాదు. ఏమిటి కారణం అనంటే, చతుర్దశి ఇవాళ్టి రోజున తెల్లవారుజామున రాత్రి 12 గంటల వరకు ఉంటే, ఆ చతుర్దశి నాడు తెల్లవారుజామున పూర్ణిమ వచ్చేసింది అనుకుని, అమావాస్య వచ్చేసింది అనుకుని వీడు ఈ చతుర్దశి నాడే ఆ యాగం ప్రారంభం చేసేస్తాడట. తీరా ఆ తెల్లవారుజామున అగ్నిహోత్రం చేసుకునే ఆ ఇష్టికి సంబంధించినటువంటి హవిరి నిర్వాపం చేసేటప్పుడు ఈ చంద్రకళ కనబడుతుంది, చేసింది కాస్త కృష్ణార్పణం. అప్పుడు ఈ దేవత ఈ చేసిన హవిస్సును మరి యొక్క దేవతలకు హోమం చెయ్యాలి అనడు. దానికి చాలా పెద్ద ప్రణాళిక ఉన్నది. ఆ అభ్యుదితేష్టిని వర్ణించి చెప్పు అనంటే సామాన్యమైన పండితులు ఎవ్వరూ చెప్పలేరు, బాగా అందులో పరినిష్ఠితులైన వాళ్ళు తప్ప. ఏ యజమాని ఆచరించవలసిన అవసరం కలగదు, ఎందుకంటే ఆ పాటి తిథులు చూసుకోకుండా చేయరు కదా. పూర్వం అంటే ఈ పంచాంగాలు ఇవి లేవు కనుక ప్రమాదవశాత్తు అలా జరిగితే అని ఉందేమో తెలియదు, తప్ప మా అనుభవంలో ఎప్పుడూ ఏ యజమానికి అటువంటి పరిస్థితి రాలేదు. అది ప్రాయశ్చిత్తే యష్టి. అక్కడ ఏకకళావశిష్ఠుడై కనపడతాడు అమావాస్య నాడు. ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటలకే ప్రారంభం చేసింది అమావాస్య, రేపు సాయంకాలం దాకానే ఎంతవరకు ఉన్నది, అప్పుడు ఏకకళామాత్రంగా కనపడతాడట ఆయన. ఈ విధంగా కనపడడంతో పాటుగా పూర్తిగా ఉన్నట్లయితే అది కుహు అమావాస్య అని, ఏకకళావశిష్ఠుడై కనపడితే శనివాలి అమావాస్య అని, చంద్రుణ్ణి బట్టి భేదం. ఇంకొక రహస్యం చంద్రుల్లో విశేషం, యాగములు చేసేటటువంటి వారందరూ కూడా చాంద్రమాన ప్రకారమే తిథులను పరిగణన చేసి యాగాలు చేయాలి, ధర్మకార్యాలన్నీ కూడా. దాన్ని బట్టి ఆఖరికి తద్దినాలు పెట్టడం కూడా దీన్ని బట్టే పెట్టాలన్నమాట, ఆ తిథి యొక్క పరిణామాన్ని బట్టే. ఒక్కొక్క రోజు పంచాంగాల్లో శూన్య తిథి అని రాస్తారు, ఒక్కొక్క రోజున తిథిద్వయం అని రాస్తారు. ఇవన్నీ చంద్రుని యొక్క ప్రమాణాన్ని బట్టి మాత్రమే వచ్చేటటువంటి విశేషాలు. ఆ తర్వాత ఈ చంద్రుల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. అమావాస్యకు దర్శ అని పేరు, దర్శనం అవుతోంది అని అర్థం వస్తుంది ఆ పదం మీద, అంతే కదా కనబడుతున్నాడు అనని. వాస్తవంలో అది వ్యతిరేక లక్షణం చెప్పాలట. అలాగే విగ్రహం చెప్పేటప్పుడు న దృశ్యతే చంద్రమాహ అస్మిన్ దివసే ఇది దర్శ అంట. చంద్రుడు ఇవాళ కనపడ్డు కాబట్టి అంటే ఎలా ఉండాలి పదం, అదర్శ అని ఉండాలి, అలా ఉండదు. దర్శ అమంగళకరమైన మాట మాట్లాడకూడదు. చంద్రుడు కనపడకపోయాడు అనే మాట అమంగళకరమైనటువంటి మాట కనుక, బాగా కనపడతాడయ్యా ఇవాళ పొన్లే రేపు చూద్దాం అనాలట. బాగా కనపడతాడు రేపు చూద్దాం, ఆ మాటలకు అర్థమేమిటి అనంటే, అంటే పూర్వం అట్లా మాట్లాడేవారు. ఏమిట్రా బొత్తిగా 26-27 మాటలు మాట్లాడుతున్నావు అనేవారట. అయ్యా 26-27 అంటే మీకు ఎవరికైనా తెలిసిందా ఇప్పుడు? ఎవరైనా వృద్ధులుంటే పెద్దలు వారికి తెలియవచ్చు. ప్రభవా విభవా ఇత్యాది సంవత్సరాల్లో ఖర నందన, ఇప్పుడు నడుస్తున్న సంవత్సరమే. ఖర అంటే అర్థం గాడిద, నందన అంటే కొడుకు. ఖరనందన అంటే అర్థం ఏమైంది అంటే బొత్తిగా అలాంటి మాటలు మాట్లాడుతున్నావేమిట్రా అని అర్థం అంట దానికి. అంటే అంత సుకుమారంగా మాట్లాడేవారన్నమాట. ఇంకా గట్టిగా చెబితే విధవ మాటలను తిడుతూ ఉంటాను లోకంలో, అలాని వారు కాదు, బొత్తిగా పసుపు కుంకుమలు చేరని మాటలు మాట్లాడుతున్నావేమిట్రా అనేవారట. పసుపు కుంకుమలు చేరకపోవడం ఎవరికి ఉంటుంది, భర్తృరహిత అయిన స్త్రీకి ఉంటుంది అన్నమాట. ఆ మాటను కూడా నుడితో అనకూడదని అంత మంగళముగా మాట్లాడాలని చెప్పి ప్రాచీన కాలంలో మాట్లాడేవారు. అలాగే చాలా శాస్త్రకర్తలు కూడా నియమించారు కొన్ని కొన్ని మాటల్ని నుడితో అనకూడదు అనని. అక్కడ అంటారు ఆపస్తంభ ధర్మసూత్రంలో, నా యథేను మధేను రితిబ్రూయాత్, ఏమయ్యా పాలు బాగా ఇస్తుందా అని అట్ట. అబ్బే ఇవ్వటలేదండి అనకూడదు, ఇస్తుందండి ఇంకా ఇచ్చే రోజులు రావాలి, అలా మాట్లాడాలి అని సూత్రకర్త ప్రత్యేకంగా విధించారన్నమాట. అందుచేత ఇక్కడ వ్యతిరేక లక్షణయ, చంద్రుడు కనపడని రోజును దర్శ అంటే కనపడుతున్నాడు అనే పదంతో వాడతారన్నమాట. ఇట్లా ఈ చంద్రుని యొక్క ప్రత్యేకతలు చాలా 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 వర్ణింపబడ్డాయి. లోకంలో కూడా ఇవాటికి కూడా సహస్ర చంద్ర దర్శన శాంతి అని ఒకటి ఉన్నది. 1000 చంద్రుల్ని చూశాడన్నమాట వాడు. అంటే పుట్టినప్పటి నుంచి చంద్రుని చూశాడా అంటే చూసినా చూడకపోయినా గడిచాయి కదా 1000 మాసాలు. దాన్ని లెక్క పెట్టుకోవడంలో చాలామంది 84 x 12 వేసేస్తే 84 వెయ్యి అయిపోతుంది కనుక 84వ సంవత్సరం వచ్చాక అని చెబుతుంటారు. కానీ సూత్రకర్తలు అట్లా చెప్పలేదు, అది తప్పునైనా చాంద్రమాన ప్రకారం 5 సంవత్సరములలో 2 అధిక మాసములు కూడా వస్తాయి. అధిక మాసం ఇప్పుడు కూడా చంద్రోదయం అమావాస్య రావడం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రకారం 10 సంవత్సరములకు 4 అధిక మాసాలు వస్తాయి. ఈ 80 సంవత్సరములు అంటే 80 x 12 = 960 మాసములు పూర్తవుతాయి మామూలు లెక్కల్లో. ఈ 13వ మాసములు 10 సంవత్సరములకు 4 చొప్పున 40 మాసాలు వస్తాయి. 8 10లకు 4 8 32 మాసాలు వస్తాయి. అంటే 960 x 9 = 992 మాసాలు అవుతాయి. 80వ సంవత్సరం నిండి 81వ సంవత్సరం వచ్చింది అనేటప్పటికీ అక్కడి నుంచి 1 8 మాసములు గడవగానే సహస్ర చంద్ర దర్శనం పూర్తయినట్టే వెంటనే దానికి శాంతి చేసుకో అన్నారు. అది సహస్ర చంద్ర దర్శన శాంతి యొక్క స్వరూపం. అప్పటికి ప్రపౌత్రులు కూడా కలుగుతారు, మనవడికి కొడుకులు కూడా పుడతారు, పుట్టాలి శాస్త్ర ప్రకారం. అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తాము అని అంటే అది కొంచెం వెకిలివాటంగా ఉంటుందన్నమాట. బాధ్యత దృష్టితో చూసినప్పుడు కూడా రిటైర్ అయ్యేనాటికి పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయి హాయిగా ఆ మనవలతో కూర్చొని ఆడుకుంటుంటే అది ఆనందం. రిటైర్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే అప్పుడు బయలుదేరితే గొడవేసుకుని అది అట్టే అందంగా కనపడదు. సరే ఆ చెప్పడంలో ఈ సహస్ర చంద్ర దర్శన శాంతి చేసుకుంటే అతడి ఒక్కడికి క్షేమం కాదు, ఇంట్లో ఉన్న అందరికీ క్షేమం, కుటుంబానికి అంతకీ క్షేమం. కాబట్టి ఆ సహస్ర చంద్ర దర్శన శాంతిలో కుటుంబానంతని కూర్చోబెట్టి ఆ ఋతుకులు ప్రధానంగా యజమాని మీద నీళ్లు పోసేస్తారు. ఆ పిల్లలు వీళ్ళందరి మీద కాస్త నీళ్లు చల్లుతూ ఉంటారు. న్యాయంగా వాళ్ళు కూడా శుభ్రంగా స్నానం చేసేయచ్చు. అది సర్వౌషధి రసంతో స్నానము అనని సర్వౌషధుల్ని దాంట్లో కలుపుతారన్నమాట. ఓ చాలా ఉన్నాయి, 36 ఎన్నో ఔషధులు, అవన్నీ కలపాలి అందులో. ఆ స్నానం చేసినందువల్ల అతడికి కొడుకులకి మనవలకి మునిమనవలకి కోడళ్ళకి కూతుళ్ళకి అల్లుళ్ళకి దోహిత్రులకి అందరికీ క్షేమం అన్నమాట. కాబట్టి సహస్ర చంద్ర దర్శనాంతి అనేది కూడా చంద్రుడి వలన ఏర్పడినటువంటి శాంతి అన్నమాట. చాంద్రమాన ప్రకారం దాన్నే గ్రహించాలి. అయితే ఈ చాంద్రమాన ప్రకారం వడ్డీలు కట్టకూడదు, సౌరమానం ప్రకారం వడ్డీలు కట్టాలి. ఎందువల్ల అధిక మాసం వచ్చినప్పుడు 60 మాసము షష్ఠి దివసాత్మకో మాస అంటారు. 60 రోజుల మాసం అది. కాబట్టి 60 రోజులు పాలు పోయిన చేసుకుని మాసానికి 30 లక్ష కట్టేసి ఇచ్చేస్తామంటే అది న్యాయం కాదు. అది అక్కడ మాత్రం దాన్ని వాడాలి. ఇలా ఏ మానము దేనికి వాడాలో ప్రత్యేకంగా చెప్పారు. ధర్మకార్యములకు అన్నింటికీ కూడా చంద్రుడే ఆధారభూతమైనటువంటి వాడు అవుతున్నాడు ఇతడి యొక్క పక్షంలో. ఆ తర్వాత ఈ చంద్రుడు బుధుడితో కనుక కూడుకుని ఉన్నట్లయితే చాలా వృద్ధికరమైనటువంటి ఫలాలను ఇస్తాడు. అంటే చంద్రుడికి బుధ దృష్టి పడినా చంద్రుడిపై చంద్రుడితో పాటు ఏకరాశిలో బుధుడు ఉన్నా అతడు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనని ఇందాక సంచారశీలుడని అనుకున్నాం. అది ఒక విశేషం. ఏమిటి సంచారణశీలం? సూర్యుడు మాత్రం సంచరించడా అంటే సూర్యుడు సంచరిస్తాడు, అందరూ సంచరిస్తారు, గ్రహాలన్నీ సంచరిస్తూనే ఉంటాయి ఆకాశంలో. సూర్యుడు 12 రాశులు తిరగడానికి పట్టేటటువంటి కాలం 1 సంవత్సర కాలం, మేష సంక్రమణం మొదలుకొని మేష సంక్రమణం రావాలి అని అంటాను. అదే చంద్రుడు 27 రోజుల్లో తిరిగేస్తాడు మొత్తం. అంటే అంతకంటే స్పీడు బాగా ఎక్కువ కదా. మొత్తం గ్రహాలు అన్నింటిలోనూ చంద్రుడికున్నంత వేగం మరొకటికి లేదు. ఇందువల్ల 27 నక్షత్రాల్లోనూ 27 రోజుల్లోనూ తిరిగేస్తున్నాడు ఈయన. మిగిలిన వారందరూ ఒక్కొక్క రాశి సంచారం చెయ్యాలి అని అంటే సూర్యుడికి మాసం పడుతుంది. అదే శనైశ్చర గ్రహానికైతే 2.5 సంవత్సరాలు పడుతుంది. అదే ఏలినాడు శని 3 రాశుల్లోనూ దోషమే కనుక 7.5 సంవత్సరాలు పట్టింది అన్నారు. గురుగ్రహం బృహస్పతి 1 సంవత్సరం సంచరిస్తాడు. కానీ అప్పుడప్పుడు అంటే 140 x 180 x 180 సంవత్సరాలకు కాబోలు అప్పుడప్పుడు 5 మాసాల్లోనే ఒక రాశిని దాటేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ సంవత్సరమే గత సంవత్సరం వచ్చింది, గంగా పుష్కరాలు ఆ నర్మదా పుష్కరాలు ఆ మధ్యలో 5 మాసాల్లోనే రాశి దాటిపోయినాడు. అంటే 5 మాసాలతోటే సంవత్సరం అయిపోయింది అప్పుడు అతనికి. మిగిలిన సమయాలన్నింటిలోనూ సంవత్సర కాలము సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా పరిశీలన చేస్తే అందరికంటే ఎక్కువ వేగంగా సంచరించేవాడు కనుక ఇతన్ని సంచారశీలుడు అని ప్రత్యేకంగా పేరు పెట్టారన్నమాట. ఆ తర్వాత అతడు పీడను కలిగింపచేసేటటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనంటే, పాండురోగము అంటే తెలుపు, ఆ రంగు కూడా సరిగ్గా కలిసినట్టే ఉన్నది. పైగా పాండురోగం ఎందుకు వస్తుందని చెప్పింది ధర్మశాస్త్రం, పత్తిని అపహరిస్తే పాండురోగం వస్తుంది. అదేమిటయ్యా పత్తికి దీనికి సంబంధం ఏమిటి అని, కార్యకారణ భావాలు లేకుండా ఏది ఉండదు. పత్తి అనేటటువంటిది లోకంలో వెనక కథోడు చెబుతారు ఏ పువ్వు గొప్పది అని, అంటే పద్మం గొప్పదని ఒకడు మరొకటి గొప్పదని ఒకడు చెప్పాడు, నిజమేనయ్యా అన్నింటికంటే పత్తి పువ్వు చాలా గొప్పది అన్నారు. ఎందుకంటే వస్త్రాలను తయారు చేసి దేశానికంతకి కూడా మానాచ్ఛాదనమునకు అలంకారమునకు ఉపయోగిస్తోంది కనుక అని. ఆ అలంకార స్వరూపాల్లో కూడా వస్త్రేణ బబుష వాచ అని చెబుతారు, వస్త్రములకు ప్రధానభూతమైనటువంటి స్థానం ఇచ్చారు కనుక అటువంటి వస్త్రమును తయారు చేసేటటువంటిది పత్తి, లోకానికంతకి ఉపకరించేదిని. ఈ పత్తి తెల్లని రంగు కలిగి ఉంటుంది. మనకి సైన్స్లోకి వెళ్ళినట్లయితే ఒరిజినల్గానే కలర్ కలిగిన పత్తులను సృష్టి చేసే విధానాలు చెప్పారు. దానికోసం ప్రయత్నం చేసి ఎర్రసిరా వాడానప్పుడు బీజాలు చచ్చిపోయినాయి దీంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ చేత, ఆ విత్తనాలు బతకలేదు. దానికి వారు చెప్పింది ఏమిటంటే బత్సలి పళ్ళు ఇలాంటివి పట్టుకొచ్చి ఆ రసాల్లో దాన్ని నానబెట్టి ఏవో చేస్తే ఆయా రంగులు కలిగినటువంటి పత్తి సహజంగా ఒరిజినల్లీ కలర్డ్ కాటన్ అది పుడుతుందన్నమాట. ఆ వస్త్రమును శరీరం మీద ఆచ్ఛాదనం చేసుకుంటాం, దాని తాలూకు దొంగతనం చేశాడు కనుక ఆ శరీరం మీద సౌందర్యాన్ని భంగపరిచేటటువంటి ఈ బొల్లి రోగం వస్తుంది అని పత్తి దొంగతనం చేయడానికి చెప్పారు. పత్తికి కూడా అధిదేవత ఆయనే చంద్రుడే ఆ కారణం చేత. ఆ తర్వాత జలదోషములు అంటే మూత్ర సంబంధమైనటువంటి దోషాలు, అలాగే రక్త సంబంధమైన దోషాలు. జలము యొక్క వికారమే రక్తం అంటే వేరే ఏం కాదు. వేదంలోనే చెబుతారో చోట్ల మనం తినే ఘనాహారం ఏదైతే ఉన్నదో ఇందులో ఎక్కువ అజీర్ణమైన తర్వాత ఎక్కువ భాగం పెద్ద మూడు భాగాలు చేశారు, అందులో పెద్దదోటి మధ్యంగా ఒకటి చిన్నదోటిని. ఆ పెద్ద భాగం పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో బయటకు వచ్చేస్తుంది. ఇక మధ్య భాగం ఏదైతే ఉన్నదో అది మాంసస్వరూపాన్ని పొందుతుంది. ఇక అణుమాత్ర భాగం ఏదైతే ఉన్నదో అది మనస్సును తయారు చేస్తుంది అని. ఆహారం మనస్సు చూడండి, లోకంలో విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉండే సమయంలో మేస్టారు ఈ లెక్క చెప్పండి అని వెళ్ళామనుకోండి సావదిరితాడు. ఇప్పుడు ఏమిటి అతను అది శుభ్రంగా భోజనం పెట్టేసేసి కూర్చోబెడితే ఇప్పుడు చెప్పు ఎన్ని లెక్కలైనా చెబుతాను అంటాడు. అలా మనస్సు యొక్క స్థితి ఆహారం వల్ల తయారవుతుంది అనేది తెలుస్తోంది. అట్లాగే జలము కూడా ఎక్కువ భాగం పెద్ద భాగమేమో మూత్ర రూపంలో వెళ్ళిపోతుంది, మధ్య భాగం రక్తాన్ని తయారు చేస్తుంది, అణుమాత్ర భాగం మనస్సుకు ఉపకరిస్తూ ఉంటుందన్నమాట, మనోరూపంలోకి మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారము జలము లేకపోతే మనస్సు అనేటువంటిది ఏ కొంచెము పనిచేయదు అని. తర్వాత కామల రోగం, కామెరల రోగం ఒకటి, అట్లాగే పీనసం అనే ఒక రోగం ఉన్నది, వాడు బాగా లావు ఊరిపోతూ ఉంటాడన్నమాట. అలాగే స్త్రీ సంబద్ధమైనటువంటి సంపర్కాదుల వల్ల వచ్చేటటువంటి రోగాలు ఇవి కూడా చంద్రుడి దోషాల వల్లే వస్తాయి. కాళిక అసుర సువాసినీ గణై, అమ్మవార్లు పూనిందండి లేకపోతే ఏదో అమ్మవారు వచ్చింది ఈ మొదలైనవి, అలాగే రాక్షసులు ఆవహించారు లేదా సువాసనలు పట్టుకున్నారు పేరంటాళ్ళమ్మలు పట్టుకున్నారంటుంటారు లోకంలో చూచారో లేదో, ఈ మొదలైన దోషాలన్నీ కూడా చంద్రుడి వల్ల వచ్చేటటువంటి బాధలు ఇవన్నీ కూడా. అంటే చంద్రుడు దుర్బలంగా ఉన్నప్పుడే ఇలాంటివి ప్రవేశిస్తాయి, కామిని గ్రహాలు పట్టుకోవడాలు వగైరాలు. మంచి సూర్యుడు బలంగా ఉండి చంద్రుడు అంత దీని పేరు దోషిగా లేకపోతే ఇవేమీ పట్టవు అని దాని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చెప్పారు. ఆ తర్వాత ఈ చంద్రుడు బుధ సంపర్కంతో బాగా గొప్పవాడైనటువంటి స్థితిని కలిగింపచేస్తాడు అని చెప్పుకున్నాం. ఇతడి యొక్క దశాకాలం 10 సంవత్సరముల కాలం. ఈ చంద్రుణ్ణి చూచినప్పుడల్లా కొత్త చంద్రుడు విదియనాడు వస్తాడు కదా, అమావాస్య వెళ్ళిన విదియనాడు, పాడ్యం నాడు కూడా వస్తాడు, కంగారు పడిపోక్కర్లేదు మనం. అయితే మన దృష్టికి గోచరించేటంత దూరం ఉండడు, సూర్యుడికి దగ్గరలో ఉంటాడు, మన దృష్టికి కనపడే పరిస్థితి వచ్చేటప్పటికి అస్తమించేస్తాడు. సరే అతడు పది సంవత్సరములను కూడా నిన్న చెప్పినట్టుగానే విభాగాలు చేసుకుని నవగ్రహములకు అంతర్దశలను ఏర్పాటు చేసుకోవచ్చు. అది చాలా సులభమైన పద్ధతి ఏమిటి అంటే, మళ్ళీ చెబుతున్నాను, పది సంవత్సరములను దివసాల్లోకి రోజుల్లోకి మార్చేసుకుని 120 పెట్టి భాగించేసేసి ఏ దశకు ఏ గ్రహమునకు ఎంత దశ సంవత్సరములు చెప్పారో అన్ని భాగాలుగా విడగొట్టేస్తే ఆ అన్ని సంవత్సరములు అంతర్దశాకాలం అవుతూ ఉంటుంది అని దాని వరుస కూడా చెప్పుకున్నాం. సూర్యుడితో ప్రారంభమైన కృత్తికా నక్షత్రం నుంచి వచ్చే మహాదశలు, చంద్రుడు రెండవ వాడు అందులో, ఏనా శశి అని దాని స్వరూపం. కుజుడు కూడా రేపటి వాడు కూడా ఆ వరుసలోనే వస్తాడు. సరే, ప్రకృతంలోకి వస్తే ఇతడికి రక్తమునకు అధిదేవత అని చెప్పుకున్నాం. తర్వాత ఇవి వీటి యొక్క స్వరూపాలు. విదీనాడు చంద్రుణ్ణి చూచేటప్పుడు ప్రాచీనమైనటువంటి వేద పండితులు, మామూలు వారైతే కట్టుకున్న బట్టలోంచి పాతధారం తీసి ఆయన ఈ పాత వస్త్రాలు పుచ్చేసుకుని కొత్త వస్త్రాలు ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తూ ఉండడం అనేది ఉన్నది. వాళ్ళు మంత్రంతో ప్రార్థిస్తారు, అది వస్తుత సూర్యుణ్ణి చెప్పే మంత్రం అయినా సరే ఆ చంద్రశబ్దం అందులో ఉంది కనుక ఆ చంద్రుణ్ణి ఆరాధించడానికి ఈ మంత్రాన్ని అక్కడ వాడుతూ ఉండడం అనేది ఋషి సంప్రదాయంలోంచి వచ్చినటువంటిది. నవో నవో భవతి జాయమానోన్నాంకేతు ఋషసామేత్యగ్రే. నూతనమైన స్వరూపాన్ని ఏ రోజుకు ఆ రోజే పొందుతుండేవాడై. ఇది చంద్రుడి దగ్గరే కుదురుతుంది తప్ప సూర్యుడి దగ్గర కుదరదు. కళల యొక్క అభివృద్ధి చేతనో, కళల యొక్క క్షయం చేతనో నవో నవో భవతి నిన్నటి వాడి వాళ్ళ కనపడేప్పుడు కూడా సూర్యుడు మాత్రం ఒకలాగే కనపడతాడు. అంచేత దీన్ని బట్టి చంద్ర ప్రార్థన కూడా దీని చేత చెయ్యవచ్చును అని చెప్పారు. అన్నాం కేతు రోజులకు జెండా వంటి వాడు, పొగళ్ళకైతే సూర్యుడు, రాత్రికైతే చంద్రుడును. రహస్యం ఏమిటంటే చంద్రగ్రహం దగ్గర నుంచి ప్రారంభించి శనైశ్వర గ్రహం వరకు కూడా స్వతంత్ర శక్తితో ప్రకాశించే లక్షణములు కలవి కావు. సూర్యుని యొక్క కిరణములలో అవి కొన్ని కిరణాలు లెక్కబెట్టారు, 7, 8 కిరణాలని. ఈ 6 గ్రహములకు 6 కిరణాలను ఇస్తాట ఆయన. వేరొక కిరణముల చేత ఏదో ఇతర గ్రహాలకన్నింటికి కూడా కాంతినిస్తాట. కాబట్టి సూర్యుడు, ఇది ఈ విషయం ఇక్కడ నేను చెప్పడం లేదు, రాత్రి దీని పేరు అక్కడెక్కడ జ్యోతిషాస్త్రంలో చాలా ప్రసిద్ధిగా చెప్పబడినటువంటిది, సూర్యుని యొక్క కిరణాలతో వీళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు అనని. సూర్యుని కంటే దూరమైనటువంటి వాడు చంద్రుడు శాస్త్రదృష్ట్యా చెప్పేటప్పుడు. ఈ సూర్యకాంతి ఎదరికి వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి రావడంలో చల్లతనాన్ని ఇస్తుంది మనకి. అది చంద్రుడి యొక్క మండలం అంతా కూడా నీటి బుడగా అని వర్ణిస్తారు. జలస్వామి అని ఇందులో కూడా చెప్పుకున్నాం కనుక రోగాలు జల సంబద్ధమైన రోగాలు ఇస్తాడు, ఉపకారము జల సంబద్ధమైన ఉపకారం చేస్తాడు. అది శుభదృష్ట్యా అశుభదృష్ట్యా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి అక్కడ. అటువంటి ఇతడు నవో నవో భవతి జాజమానోన్నాంకేతు ఉషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాతి అని దేవతలకు భాగాన్ని విభాగం చేస్తాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే సూర్యోదయమైతేనే తప్ప ధర్మకార్యాలు ఏవీ చేయడానికి అవకాశం లేదు. సూర్యోదయ సమయంలో సంధ్యవార్చుకుని ఆ సూర్యభగవాను ఉపాసన చేసిన తరువాత అటుపైన మిగిలిన హోమాలు త్యాగాలు ఎన్ని చేసినా ఆ సూర్యోదయ సమయ సంధ్య ఉపాసన చెయ్యకుండగా మరి ఏం చేసినా ప్రయోజనం లేదు అన్నారు. భాగం దేవేభ్యో విదధాతి ఆయన్ ప్రచంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుహు అని. ఈ చంద్రుడు దీర్ఘం ఆయుహు తిరతి బాగా విస్తీర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని మనకి కలిగింపచేస్తాడు, విస్తరింపచేస్తాడు అని దాని యొక్క స్వరూపాన్ని వర్ణించి చెప్పారు. ఇది చంద్రగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. మరి విశేషంగా ఇంకా ఏదో ఈ దశలో ఏం చేస్తాడు, ఈ దశలో ఏం చేస్తాడు అనే విభాగం జాతకానికి చూసి వాళ్ళకి చెప్పాలి తప్ప సామూహికంగా చెప్పేటటువంటి అవకాశం లేదు. సరే, ఇవాళకి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాజ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వృషభపర్జన్య పృథివీ సస్యచారిణి దేశోయం క్షోభయే అధనాస్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభయే స
శత్రుభుజితనోజాయ సార్వభౌమాయమంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే వంశాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.